శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ మాత్రం దీనిని ఏ అస్త్రశస్త్రాలు ముక్కలు ముక్కలుగా కొయ్యలేవు. అగ్నిహోత్రుడు ఆత్మని తగలబెట్టలేడు, నీరు తడపలేదు, గాలికి వస్త్రం ఆరిపోతుంది. చూసారా మీరు వచ్చే ముందు అందరూ ఫ్యాన్లు వేసుకొని గదుల్లో కట్టకుండా వస్తున్నారు. ఆ గదిలో ఎందుకు ఈ వస్త్రాలన్నీ తడిసిన వస్త్రాలు వేస్తున్నారంటే గాలికి ఆరిపోతుంది కనుక. ఆర్చే లక్షణం గాలికి ఉన్నది, కానీ ఆత్మ మాత్రం గాలి వల్ల ఆరిపోదు. అంత గొప్పది, నాశనం లేనిది, పుట్టుక లేనిది, సర్వకాల సర్వావస్థల్లో అంతటా వ్యాపించి ఉండేది ఒక్క ఆత్మ మాత్రమే. కాబట్టి ఆత్మ ఎక్కడో చోటు ఉంది కనుక ఆయన ఏమన్నాడు, మా అబ్బాయి విషయంలో ఎక్కడో ఒక చోట ఉన్నాడు అండి, మీరు భోజనం చేయండి తర్వాత పిలుస్తానంటే అది కుదరదు అన్నాడు ఆయన. ఇప్పుడు రాకపోతే ఆలస్యం అవుతుందండి అని అడిగిన. ఏమయ్యా నేను అంతగా బలవంతం చేయంలే, కానీ ఎక్కడో చోట ఆడుకుంటున్నాడు అన్నావుగా మీ అబ్బాయి, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులకేసి తిరుగు, తిరిగి మీ అబ్బాయిని గొంతెత్తి పిలువు, వచ్చాడా వాడితో కలిసి భోజనం చేద్దాం, రాలేదా నే భోజనం చేస్తాను, నీ ప్రయత్నం చెయ్యి అన్నాడు. గురువుగారు తమరు చెప్పారు కదండి అలాగేనండి అని వెంటనే వచ్చేసాడు ఈయన. రారావణిగ్వంశ వారాసి హిమధామ రారాఘనౌదార్య రాజరాజ రారా కుమార కంఠీ రవేంద్ర కుమార. వయ్యి కుమార వరసగా రారా రారా అని పిలుస్తున్నాడు అనమాట. వైశ్యవంశం అనే సముద్రంలో పుట్టిన ఓ చంద్రబింబం లాంటి కుమార రా, ఔదార్యంలో కుబేరుడి లాంటి వాడ రా, కంఠీర కుమార కిశోర అంటే సింహం పిల్ల లాంటి వాడు, సింహం పిల్లలాగా ఈయనకు కూడా ఎప్పుడు భయం లేదు కదా, అందుకని కుమారులలో శ్రేష్ఠుడవైన ఓ మహానుభావ రా. వరి ఎక్కడున్నావు సిరియాల రా, రార నా కుర్ర నాజీయ రారయ్యనచు, నా బాబు నా తండ్రి రా అని చుట్టుపక్కల అన్ని దిక్కులకి తిరిగాడు అనమాట. రారా మహాఘోర వీర శైవాచార. ఈ మాట చాలా గొప్ప మాట. ఘోరమైనది శైవాచారం అంటే అవసరమైతే దానికోసం ఏదైనా చెయ్యాలి. అందుకే అంత కఠోరమైన శివదీక్ష పోరడం కష్టం, కానీ నువ్వు పూనేవు, పూని ఆ దీక్షని చివరిదాకా నిలబెట్టగలిగావు. అటువంటి మహా కఠోరమైన శైవాచారాన్ని నిలబెట్టిన పుణ్యాత్ముడా రా, ఎక్కడున్నావో రా అని చీరే గారాపు కొడుకు రాజీవనయనా. ఈయన భార్య భర్త ఆజ్ఞ ప్రకారం నాలుగు దిక్కులకి తిరిగి కుమారుణ్ణి రారా రారా అంది. అలా పిలవడంతో పంచప్రాణములు పంచవాయువుల్లో పంచభూతాల్లో కలిసిపోయాయి ఈ కుర్రాడివి. ఈ పంచభూతాల్లో చుట్టూ తిరుగుతూ ఈవిడ రారా రారా అనగానే గాలిలోంచి ఒక ప్రాణం, భూమిలోంచి ఒక ప్రాణం, అగ్నిలోంచి ఒక ప్రాణం, ఆకాశంలోంచి ఒక ప్రాణం, జలంలోంచి ఒక ప్రాణం, అష్టదిక్కుల్లో ఉన్నటువంటి అష్ట అవయవాలు, సప్త ఋషులలో ఉన్న సప్త ధాతువులు అన్నీ వచ్చి చూస్తూ ఉండగా అలా కలిసిపోయి కుర్రాడి కింద మారిపోయాయి. క్షణకాలంలో మంచి అందంగా మిసమిసలాడిపోతున్న శరీరముతో ఎనిమిదేళ్ల బాలుడు మంచి గిరదాల జుట్టుతో వచ్చేశాడు. అన్ని దిక్కుల్లో ఉన్న ఈ మహాప్రాణులన్నీ అందులో కలిసిపోయాయి. కలిసిపోయిన కుర్రాడు వచ్చాడు. తత్తద్వ్యంజన పాక అవయవస్థాన ప్రతానంబుతోన్. ఇక్కడ గొప్ప మాట రాశారు శ్రీనాథులు వారు. తత్తద్వ్యంజన పాక, ఈయన శరీరంలో ఉన్న మాంసాన్ని వాళ్ళమ్మ కూర కింద, పప్పు కింద, పులుసు కింద, పచ్చడి కింద, చారు కింద మార్చింది కదా. ఈ పప్పు వాసన, ఇంగు పోపు పెట్టడం వల్ల ఇంగు వాసన, మొత్తం పచ్చళ్ళు పప్పులు ఈ పోపులు ఇందులో ఉన్న జీలకర్ర ఇంగువ ధనియాలు మిరియాలు ఈ వాసనలన్నీ మొత్తం ఒళ్ళంతా ఘుమఘుమలాడుతున్నాయి ఇట. అదనమాట తత్త వ్యంజన పాక గంధ్యవయవస్థాన ప్రతానంబుతోన్. అంటే ఏ అవయవాన్ని ఏ పిండి వంట కింద చేసిందో ఆ అవయవంలో ఆ వాసన. కుడి చెయ్యి ఉందనుకోండి, ఆ చేతి వేళ్ళని మిరపకాయ బజ్జీ వేసినట్టుగా వేళ్ల బజ్జీ ఫింగర్ బజ్జీస్ వేసింది ఆవిడ, కాబట్టి వేళ్ల దగ్గర నుంచి బజ్జీ వాసన. చెవిని ఏం చేసింది, ఏదో బెండకాయ కూర దొండకాయ కూరలో కలిపింది, కాబట్టి ఇక్కడి నుంచి దొండ బెండ వాసన. పొట్ట దగ్గరేమో బంగాళదుంప వాసన, ఇంకో లివర్ దగ్గరేమో చారు వాసన, ఇంకో చెయ్యి దగ్గర ఇంగు వాసన, కాళ్ళ దగ్గర ధనియాల వాసన. ఏ అవయవం ఏ ధాతువులో కలిసిందో ఆ వాసనతో పుట్టుకొచ్చేటవాడు. అందుకే మన శరీరంలో ఎప్పుడైనా మిరియాల వాసన ఇంగు వాసన వచ్చిందంటే మనం కూడా అలా వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళమేమో పూర్వజన్మలో తెలియదు. మొత్తం మీద వాడి శరీరంలో ప్రతి అవయవము ఓ పచ్చడో ఓ కూరో ఓ పప్పో ఓ సాంబారో ములక్కాడో గోంగూరో దబకాయో ఏదో ఒక మొత్తం మీద వాసనతో వచ్చిందిట. ఈ ఊహ ఉన్నదే ఇంత అద్భుతమైన మాట రాయడం, అది శ్రీనాథుడు లాంటి కవి మాత్రమే రాయగలడు హరవిలాసంలో. తత్తద్వ్యంజన పాక గంధ్యవయవస్థాన ప్రతానంబుతోన్. ఆయన అక్కడికి వచ్చాడు, వెంటనే ఈవిడ ఆనందం పట్టలేక ఎంత ప్రేమగా పెంచుకుందండి కొడుకుని. శైవాచారం కోసం చంపింది కానీ కొడుకు కనబడగానే వెంటనే ఘుమఘుమలాడుతున్న వాడి తల మీద వాసన చూసింది, మిరియాల వాసన ఘాటు కొట్టిందిట ముక్కుకి. అబ్బా ఏం మిరియాలు ఏం మిరియాలు అని రొంపొదిలిపోయింది ఆవిడికి. కొడుకుని దగ్గరికి తీసుకొచ్చింది. వెంటనే ఇదిగోనండి మీరు చెప్పినట్టే మా అబ్బాయి అన్నానికి వచ్చాడు అని అక్కడ కూర్చున్న ఆ ముసలాళ్ళకేసి తిరిగింది. ఇంకా అక్కడ ముసలాళ్ళు ఎక్కడున్నారు, ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆది దంపతులు అయిపోయారు వాళ్ళిద్దరు. వెంటనే ఎదురుగుండా మహాద్భుతమైన దివ్య మంగళ విగ్రహంతో పెద్ద నందీశ్వరుడు శృంగములతో ఉన్నాడు. ఆయన తోక పైకి లేచి ఉంది. హిమాలయ పర్వతంలాగా తెల్లగా తళతళలాడిపోతున్న నందీశ్వరుడు మూపు మీద కూర్చుని 8 దిక్కులలో ఉన్నటువంటి ధాతువులన్నిటినీ శరీరంలో ఆవాహన చేసుకుని 5 ముఖాలతో 10 చేతులతో సోలం ఢమరుకం మొదలైన ఆయుధాలు ధరించి అమ్మవారిని ఎడం వేపున కూర్చోపెట్టుకుని అర్ధనారీశ్వర ఖ్యాతి వహించిన ఉమామహేశ్వరుడు దంపతులిద్దరూ ఎదురుగుండా ప్రత్యక్షమవగానే ఆనందం తట్టుకోలేకపోయారట వాళ్ళు ఒక్కసారిగా. జయ హాలాహల నీలకంధర మహేశ భక్త చింతామణి. స్వామి హాలాహల నీలకంధర విషం కంఠంలో పెట్టుకున్న ఈశ్వర మహేశ భక్త చింతామణి, భక్తులు కోరిన కోరికలు తీర్చేటటువంటి చింతామణి వంటి వాడు. ఆ చింతామణి అని స్వర్గలోకంలో ఒక మణి ఉన్నది, ఆ మణి దగ్గరికి వెళ్ళి ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది. అటువంటి భక్తుల కోరికలు తీర్చే చింతామణి నీకు నమస్కారం. జయ నీహార ధరాధరేంద్ర తనయా చారుస్తన ద్వంద్వ సంశ్రయ సంలగ్న పటీర కుంకుమరజ సంపన్న బాహాంతర ఒక్కసారి అమ్మవారిని చూడగానే తట్టుకోలేక కవిగారు అంత ఏకసమాసం వేశాడు 2 పాదాల్లో. జయ నీహార ధరాధరేంద్ర తనయా. నీహారము అంటే మంచు, ధరాధరము అంటే కొండ, అంటే మంచు కొండ హిమాలయ పర్వతం. ఆ హిమాలయ పర్వతము యొక్క పుత్రుడు పుత్రిక నీహార ధరాధరేంద్ర తనయా అంటే పార్వతి పర్వతరాజ పుత్రిక. అటువంటి పర్వతరాజ పుత్రికని ఎప్పుడూ కౌగిలించుకుంటూ ఉంటాడు శివుడు. కౌగిలించుకోవడం వల్ల ఏమైంది, అమ్మవారి వక్షస్థలం మీద కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమ అమ్మవారి వక్షోజాల మీద ఉన్న కుంకుమ శివుడి వక్షస్థలానికి అంటుకుంది. ఈ విధంగా అంటుకున్న కుంకుమతో కూడిన దానితో పాటు సుగంధ ద్రవ్యాలు విభూతి మొదలైనవి కలిగిన దివ్య వక్షస్థలం కలిగిన ఈశ్వర నీకు జయముగలుగాక అని భక్తితో శివుణ్ణి ప్రార్థించి, ప్రభు ఏ జన్మలో ఏ పుణ్యం చేశాము, నారదాది మహర్షులు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు కానీ నీ అంతం చూడలేకపోయారు, నీవు ఎక్కడ పుట్టావో తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువు ఒకప్పుడు పోటీలు పడ్డారు. విష్ణువు పాతాళానికి వెళ్ళాడు, బ్రహ్మ పైకి వెళ్ళాడు, అయినా విష్ణువుకి మూలం తెలియలేదు, బ్రహ్మగారికి శిరస్సు తెలియలేదు. బ్రహ్మ విష్ణువులకు కూడా అపూర్వమైన నీ దివ్య మంగళ విగ్రహం ఈనాడు ఏదో వ్యాపారం చేసుకుని ఇంత డబ్బు పోగేసుకుని బతికే నాలాంటి సామాన్యుడి ఇంటిలో ఇలా వెలిసిందంటే నేను ఏ జన్మలో పుణ్యం చేశాను అని నేను అనుకోను. ఇది నా పుణ్యం కాదు, నీకు నా మీద ఉన్న అపూర్వమైన ప్రేమ, నీ కరుణ గొప్పది నా తపశ్శక్తి కంటే. అసలు భక్తులకి భగవంతుడు ఎప్పుడు దర్శనమిస్తాడు అంటే వాడేదో గొప్పవాడైతే కాదు, మేము గొప్పగా యజ్ఞం చేసాం లేక గొప్పగా పూజలు చేసాం లేకపోతే గొప్పగా పురాణాలు విన్నాం చదివాం చెప్పాం అని మనం ఎవరమైనా అనుకుంటే భ్రమ. మనం ఎంత చేసినా దానివల్ల ఆయన ఏం ప్రసన్నుడు కాడు. ఆయన కరుణించాలనుకుంటే ఏమీ చేయకపోయినా చుటుక్కును ప్రత్యక్షమవుతాడు. కాబట్టి అవ్యాజ కరుణామూర్తి అపార కరుణామూర్తి శంకరుడంటే ఓ శంకర భక్త వశంకరుడివి, మమ్మల్ని కింకరుల్ని చేసుకుని మా ఎదురుగుండా దర్శనమిచ్చి మా కరములు మేము మా అంతటి మేము మోడ్చలేము గనక నీవే మోడ్చేలా చేసి మా నోటిలో నుంచి వేదవాక్కులని స్తోత్రం రూపంలో బయటపెట్టి మా చేత స్తోత్రాలు అందుకుంటూ మమ్మల్ని అనుగ్రహిస్తున్న ఆది దంపతుల్లారా, వ్యాజ కరుణామూర్తుల్లారా, మీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించగానే ఈశ్వరుడు బ్రహ్మానంద భరితుడై, నాయన ఎంత గొప్ప శైవ దీక్ష, ఈ లోకంలో ఎంతో మందిని చూశాను, కట్టుకున్న భార్యను కూడా దానం చేసినటువంటి భక్తులను చూశాను, కానీ కొడుకుని కోసి ఆహారంగా శివయోగికి సమర్పించిన భక్తుడవు నీ ఒక్కడవే, చరిత్రలో మిగిలిపోతావు. 2015లో వద్దిపర్తి పద్మాకర్ గారు జూన్ నెలలో గోకర్ణంలో నీ కథ చెబుతూ ఉంటే భక్తులు తన్మయత్వంతో కరతాళధ్వంలో గంట చెబు చేస్తారు. అంతటి మహత్తరమైన దివ్య చరిత్ర నీది. ఇంత చరిత్ర సృష్టించావు, ఇప్పుడు నీకేం కావాలో కోరుకో. నీ భక్తి నీదే, ఇంకెవరికి రాదనగానే ప్రభు నాకేం కావాలి, నీ అనుగ్రహం చాలన్నాడు. అయితే నువ్వు నీ భార్య నీ కొడుకు కైలాసానికి వచ్చేయండి అన్నాడు ఆయన. వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. అబ్బే అలా వెళ్ళిపోతే ఆయన భక్తుని ఎందుకు అవుతాడు? ఏమండి, మేము ముగ్గురమే వస్తే ఎలాగండి, మా ఇంట్లో పనిచేస్తున్న దాసి ఆవిడ చందనిక ఉందండి అన్నాడు. అసలు మీ కైలాసం వచ్చిందంటే మీ ఇంట్లో సభ్యురాలే, ఆవిడిని పట్టుకొచ్చేయండి అన్నాడు ఆయన. మేము నలుగురమేనా, 101 గోత్రాల వాళ్ళు ఉన్నారు, బుధన కుల, మాశాంత కుల, పౌస్తి కుల, శీల కుల, ఇలాంటి కులాల వాళ్ళు వస్తున్న 101 గోత్రాల వాళ్ళు ఉన్నారు ఈ 7 వాడల్లో. మరి వాళ్ళ సంగతి ఏమిటంటే వాళ్ళందరికీ శివుడు ఎక్కడ ఉన్నాడు రమ్మను, ఎవరు వస్తామంటే వారందరినీ మనతో పాటు పట్టుకుపోదాం అనగానే అందరినీ పిలిచారు. వాళ్ళందరూ వచ్చేసరికి మళ్ళీ శివపార్వతులతో ఆ విశ్వరూపం తీసేసి ముసలాళ్ళలో కూర్చున్నారు. అమ్మా శివుడి కింద కనపడతాడు ఆయన, అన్ని పరీక్షలు శివుడు అంటే. అంతా మరి ముసలాళ్ళ కింద కూర్చుంటే వాళ్ళందరూ వచ్చారు, ఏమిటి పిలిచారని. పార్వతీ పరమేశ్వరులు వచ్చారనగానే యగాదిగా చూసి ఈయనకి ఎప్పుడూ పెచ్చే కదా అనుకున్నారు కొందరు. మరి కొంతమంది అమ్మో ఈయన మహాభక్తుడు అనుకున్నారు కొందరు. చుట్టాలైనంత మాత్రం చేత అందరికీ యోగం ఉండదుటండి. ఓ 101 కులాల వైశ్యులారా, మీరు నా బంధువులు కాబట్టి మిమ్మల్ని నేను నాతో పాటు తీసుకెళ్లాలనుకుంటున్నాను. నేను శివుడు పిలిచాడు కైలాసానికి వెడుతున్నాను, నాతో రాదలిచిన వాళ్ళంతా చెయ్యెత్తితే మిమ్మల్ని కూడా కైలాసానికి పట్టుకుపోతానన్నాడు శివుడు. ఎంతమంది వస్తారో చేస్తాను అంటే కొంతమంది బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి అవన్నీ ఎలా అనుకుంటాం అన్నారు కొందరు. కొంతమంది నచ్చి బోల్డ్ వ్యాపారాలు పోతే పోతాయి, ఈ శివుడు పిలిస్తే మళ్ళీ సత్తుపల్లి ఎడదాం, తిరువూరు ఎడదాం, ఏలూరు ఎడదాం, మందరం ఎడదాం అనుకుంటామా, శివుడు పిలవడమే ఆశ్చర్యం, వెంటనే వెళ్ళిపోదాం అన్నారు. అనగానే చేతులు ఎత్తిన వాళ్ళు ఉన్నారు. చేతులు ఎత్తి ఎత్తడంతో ఓ బ్రహ్మాండమైన దివ్య విమానం వచ్చింది. చేతులు ఎత్తిన వాడు ఎత్తినడు అందులోకి వెళ్ళారు. ఆలోచనలో పడిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మొత్తం ఈ కుటుంబం అంతా వాళ్ళతో మాయమైపోయింది. అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఏడవడం మొదలెట్టారట. అయ్యో కొంచెం వెనక ముందు ఆడాం, క్షణంలో ఎంత తేడా వచ్చింది, మళ్ళీ వెనక్కి రాకూడదా శివుడు అన్నారు. మళ్ళీ వెనక్కి వస్తాడు చేయండి ఆయన. అబ్బే గురువుగారు చెప్పారంటే మీరు వెంటనే వచ్చేయటమే, గురువుగారంటే లోపలికి వెళ్ళి గొడుగు తెస్తామని లోపు గొడుగు ఉండదు, పిడుగు ఉండదు, ఎప్పుడో మాయమైపోతారు. ఆ క్షణమే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూడకూడదనమాట, చెప్పాను కదా. అయితే దానికి కూడా కారణం ఉన్నది. అందరూ వెళ్ళిపోతే ఈ కథ ఎలా తెలుస్తుంది బయటికి? అందుకని శివుడు కొంతమందిని అక్కడ అట్టే పెట్టాడు. అప్పుడు వాళ్ళు ఈ కథ అంతా ఈశ్వరుడు ద్వారా తెలుసుకుని ఆ క్షణమే దాన్ని గోడల మీద శాసనాలుగా చెక్కించి మహానుభావుడితో వెళ్ళలేకపోయినా ఆ మహానుభావుడు మనకు బంధువు అని చెప్పుకుని గర్వపడదాం, ఆనందిద్దాం అని ఆయన కథని వాడవాడలా చాటారు కొంతకాలం పాటు. ఆ తర్వాత మహానుభావుడు వేదవ్యాసుల వారు దీన్ని పురాణ రూపంలో రచించాడు. దీనిని శ్రీనాథ కవీశ్వరుడు నేటికి 600 సంవత్సరాల క్రితం అపూర్వంగా హరవిలాసంలో రచించాడు. ఆనాటి వంశస్థులు ఇప్పటికి కూడా ఉన్నారు. శ్రీనాథుడి కాలంలో అవచి తెప్పయ్య శెట్టి అని ఒక ఆయన ఉండేవాడు. ఈ తెప్పయ్య శెట్టి ఆ తిరువెంగనాంచికి చాలా దగ్గర బంధుడు, చాలా చిరుతొండ నంబికి ఆ వంశంలో పుట్టినవాడు. అందువల్ల ఆయన ఈ కథని మళ్ళీ పునర్నిర్మాణం చేయించి రచించి శ్రీనాథుడి ద్వారా లోకంలో వ్యాపింప చేయించాడు. మహానుభావుడైన ఆ పుణ్యాత్ముడి కథ ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామో తెలిసినా, ఆయన కైలాసానికి వెళ్ళడంతో పూర్వజన్మ యథాప్రకారంగా ఆయనకు వచ్చేసింది. పూర్వజన్మలో ఆయన ఎవరు అది మర్చిపోకూడదు, తుంబురుడనే ఒక గంధర్వుడు. ఆయన భార్య కూడా గంధర్వ స్త్రీగా మారిపోయింది. బంధువులందరూ హాయిగా ప్రమథగణాల్లో చేరారు. గోకర్ణానికి వెడుతూ శాపానికి గురయ్యాడు ఆయన. నిన్న మీకు ఆ విషయం చెప్పారు, అది మర్చిపోకూడదు. మీరు ఎందుకు శాపానికి గురయ్యాడు? గణపతిని తలుచుకోకపోవడం వల్ల. అందువల్ల వెంటనే శివుడు ఏమన్నాడు, నందీశ్వరుడు పిలిచి ఎవరు గోకర్ణమునకు వెళ్ళినా ముందు శివుడి దర్శనానికి వెళ్ళకండి, అక్కడ మొట్టికాయ తిని ఉన్న విఘ్నేశ్వరుడు ఉంటాడు, ముందు ఆయన దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఇంత గరిగి పెట్టి గుంజీలు కూడా తీయాలి. నేను ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళగల గుంజీలు తీస్తాను, మొదటి రోజు నుంచి మీరు చూడండి. స్వామివారికి గుంజీళ్ళు అంటే బాగా ఇష్టం. ఎన్ని గుంజీళ్ళు తీస్తే మీ పాపాలన్నీ పోతాయి, మోకాళ్ళు పని చేయకపోతే ఏం చేస్తాం? అప్పుడు మాత్రం గుంజీలకి ఇదిలా వంగండి అంతే, అవకాశం ఉన్నవాళ్ళు గుంజీళ్ళు తీయండి. అయినా ఒక్కసారైనా ఓపిక తెచ్చుకుని ఒక్క గుంజి అయినా తీయండి రా, ఈ జన్మ ధన్యం అయిపోతుంది. మాయిదారి మోకాళ్ళు మళ్ళీ బండరాళ్ళలాగా తయారైపోతాయి, కానీ ఏం కంగారు లేదు. కానీ ఆయనకి అంత ఇష్టం అట, ఆయనకి గరికి ఇచ్చి ముందు ఆయన్ని పూజించాలి. ఆయన్ని పూజించాక అప్పుడు ఆలయంలోకి వెళ్ళాలి. ఆలయంలో నిన్న కూడా చెప్పాను, గౌతమేశ్వరుడు అనే పేరుతో లోపలికి వెళ్ళగానే ఎడంవైపు ఉంటాడు, అక్కడ కూడా దీపారాధన చెయ్యండి తప్పక ఒక్కసారైనా. ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర ఉన్న చిన్న ఆత్మలింగం యొక్క సూక్ష్మరూపం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఈ రెండు చోట్ల దీపారాధన చేసి తీరాలి. ఇది గోకర్ణంలో కొన్ని నియమాలన్నమాట. ఇక్కడికి వచ్చిన వాడు తప్పక సముద్ర స్నానం చేయాలి, నిన్న మీ చేత చేయించాను. దీంతోపాటు రెండు తీర్థాలు, రామతీర్థం ఉన్నది, కోటి తీర్థం ఉన్నది. పురాణాల్లో విన్నాం, కానీ ఆల్రెడీ మీలో కొంతమంది పురాణాలలో చదవడము వినడము చేయకపోయినా స్నానం హాయిగా చేశారు. ఇక్కడే ఒక నియమం ఉన్నది, కోటి తీర్థానికి వెళ్ళినటువంటి వాడు వస్త్రములోని ఒక్క దారమును అందులో విడిచిపెట్టాలి, సంకల్పపూర్వకంగా ఒక దారం విడిచిపెట్టాలి. కాబట్టి మీరు ఉత్తినే బుడుంగుని మురిగొస్తే స్నాన ఫలితమే తప్ప కోటి తీర్థ స్నాన ఫలితం రాదు. దానికి ఒక సంకల్పం ఉన్నది, అక్కడ మనం వస్త్రంలో ఉన్న ఒక దారాన్ని అప్పుడు మనం ఆఖరి రోజున కంకణ విసర్జన చేసేటప్పుడు చెబుతాను, సంకల్పపూర్వకంగా అందులో విడిచిపెట్టేస్తే దాంతో ఏమిటనమాట, మన శరీరం ఒక వస్త్రం గుర్తుపెట్టుకోండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. భగవద్గీత చెబుతున్నది, మనం కట్టుకున్న గుడ్డలు శిథిలమైపోతే ఏం చేస్తాం, వాటిని విడిచిపెట్టి అవతల పారేస్తాం, మళ్ళీ కొత్త గుడ్డ సేకరిస్తాం. పొరపాటున కొట్ట కొత్త గత్తిరించడంలో తేడా వస్తే దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, లింగయ్య గారు పట్టుకెళ్ళి మిషన్ దగ్గర కుట్టించి పట్టుకొస్తారు. ఈ విధంగా మొత్తం మీద గుడ్డలు చిరిగిపోతే కొత్త గుడ్డలు కట్టుకుంటాం, చిరిగితే కుట్టించుకుని కట్టుకుంటాం. పాత గుడ్డలతోటి ఎంత చిరిగిపోయినా ముక్కలైపోయినా కట్టుకుని ఎవడు ఉండడు కదా. ఈ శరీరము కూడా వాసహ అంటే వస్త్రము వంటిది. వాసశబ్దానికి అర్థం ఏమిటనమాట, వస్త్రం. వాసాంసి అంటే బహువచనం, వస్త్రములు గుడ్డలు. చిరిగిపోయిన గుడ్డల్ని మళ్ళీ విడిచి కొత్త గుడ్డలు ధరించినట్టే మానవుడు కూడా ఆయువు తీరగానే ఈ ముసలిదైపోయిన శరీరం శిథిలమైపోయింది. ఈ శరీరానికి పనిచేది ఇది, ఇది బాగా ఎక్కడికక్కడ పీలికలైపోయింది. ఇంకా టైలర్ కూడా దీన్ని కొట్టలేడు, ఏదో ఓ చోట పొరపాటు కత్తిరించబడితే కొడతాడు, కానీ ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు అయిపోతే. నా రూములో ఉన్నటువంటి ఆ దరిద్రపు నెట్ ఉంది చూసారా, దోమల కట్టెను, అలా అయిపోతే ఇంక దాన్ని ఏం కొడతాడు ఎవడన్నా. అంటే పేరుకి అక్కడ దోమ తెరలా కనబడుతుందన్నమాట. గురువుగారు మీరు విండో తీసుకోవచ్చు కదా, గాలి వస్తుంది కదా అంటారు పాపం వచ్చిన భక్తులు. ఏమి విండో తీస్తాను, అక్కడన్నీ మండిపోతూ ఉంటే ముక్కలు ముక్కలై అందులోంచి దోమలు వస్తాయి. అలా చిరిగిపోయి శిథిలం అయిపోయినటువంటి దోమల తెర ఎలా అయితే పనికిరాదో, మన శరీరం కూడా ఒక స్థాయి దాటిపోతే ఇంక ఇది విడిచిపెట్టడమే తప్ప ఇంక ఎన్ని మందులు వేసినా ఎన్ని అతుకులు పొంతలాంటిది ఇది, దీంతో ఏ సుఖం లేదు. మోకాళ్ళు తీసేసాం, ముక్కు తీసేసాం, ముక్కు పెట్టాం, ప్లాస్టిక్ ముక్కు ఇలా తీసి పక్కన పెట్టేయడం, చెయ్యి తీసేస్తే ప్లాస్టిక్ చెయ్యి, దంతాలు తీస్తే కట్టుడు దంతాలు, తలకాయ మీద ఉన్న జుట్టు విగ్గు, కాళ్ళకి ఇంకేదో లగ్గు, ఈ విధంగా మొత్తం శరీరం అంతా శిథిలం అయిపోయింది. ఇలా శిథిలం అయిపోయిన శరీరము లాంటిది మన ఆత్మ అందులోకి అది ఉండమంటే ఉండలేదన్నమాట పొరపాటు. కాబట్టి ఈ శరీరం ఎప్పటికైనా శిథిలం అయిపోతుంది గనక ఈ శిథిలమైన శరీరం వస్త్రంతో పోల్చారు గనక, నాయన ఈ వస్త్రం నువ్విచ్చావు అంటే ఈ శరీరం నీవిచ్చావు. చంద్రుడికి ఒక నూలిపోగను సామెత ఉంది, చంద్రుడి వల్లే పత్తి బాగా పెరుగుతుంది, ఈ పత్తి వల్లే వస్త్రం వస్తుంది. ఓ చంద్ర, నీవు వస్త్రం ఇస్తున్నావు కాబట్టి ఈ వస్త్రంలో ఉన్న ఒక నూరిపోగు నీకు ఇస్తున్నావు అని ఆయనకి సమర్పిస్తాం విధి అన్నాడు, నెల పొడుపునాడు. అలాగే పరమేశ్వరుడు మనకి ఈ శరీరం అనే ఒక గొప్ప వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రం మళ్ళీ శిథిలమైపోయి కొత్త శరీరం పొందాలా లేక మోక్షం పొందాలో మాకు తెలియటం లేదు. ఒకవేళ పునర్జన్మ వస్తే ఇలాగే మంచి పవిత్రమైనటువంటి జన్మ వచ్చి హాయిగా భగవత్ కథలు వింటూ సుఖంగా ఉండేలా జీవించేలా చెయ్యి, లేదా కైవల్యమయ్యి ఈ శరీరము నీవు ప్రసాదించినందుకు దీనిని నీకు సమర్పిస్తున్నాము అని శరీరాన్ని ఒక నూలుపోగుతో పోల్చి సంకల్పపూర్వకంగా, ఇదం శరీరం వాసోరూపం తుభ్యమహం సంప్రదదే, ఈ శరీరమును ఈ దారపు రూపములో వస్త్ర రూపంలో నీకు ఇస్తున్నాము అని కోటి తీర్థంలో సంకల్పపూర్వకంగా కలిపేయాలి. కలిపేస్తే ఒకవేళ మనకి పునర్జన్మ వస్తే పవిత్ర జన్మ వస్తుంది, మంచి సంపదలతో ఆనందంగా భార్యాభర్తలు కలిసి ఉంటూ ఉన్నంతకాలం తీర్థయాత్రలు చేస్తూ దేనికి లోటు లేకుండా ఆరోగ్యంతో బతుకుతాడు. అలాంటి జన్మైనా వస్తుంది, ఎందుకంటే ఒకేసారి మోక్షం అంత తేలిక కాదు కనుక. లేదా అదృష్టం బాగుంటే ఈ జన్మలోనే ఏకాశీలోనే మరణించే యోగం ఇచ్చి తద్వారా మనకి పునర్జన్మ లేకుండా చేస్తాడు, మోక్షము ఇస్తాడు. అందుకని కొన్ని క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు స్నానములు చేసినప్పుడు ఆ నియమాలు పాటించాలి. అవి లేకపోతే స్నానము చేసిన ఫలితం కొంతవరకే వస్తుంది, సంపూర్ణ ఫలితం రాదు. సీనియర్ సిటిజన్ అనుకుందాం, ఒక ఆయన 60 ఏళ్ళు దాటిపోయాయి, కానీ వీడు 60 ఏళ్ళని అందులో రాయకపోతే వాడికి సీనియర్ సిటిజన్ ఇవ్వడం సిగ్గుపడిపోతూ ఆవిడకి నిజంగా ఒక ఆవిడకి 60 ఏళ్ళు ఉండేవి నిజంగా. అయినా సరే గురువు గారి దగ్గర ఎప్పుడు చిన్నపిల్లలు అనిపించుకోవాలని, నాకెంతండి తమ్ముడు గారు 50 ఏళ్ళే అని వేసుకుంటే ఏమిటి నష్టం, 100 రూపాయలు పుచ్చుకుంటాడు. అదే చక్క 60 ఏళ్ళు ఆధార్ కార్డు చూపించారనుకోండి, 100 రూపాయల టికెట్ కాస్త 60 రూపాయలకే వచ్చేస్తుంది. ఎంత సుఖంగా ఉందో కొంతమందికి అది చూసినప్పుడల్లా నాకు కూడా ఈ యోగం లేదే అనిపిస్తుంది. అప్పుడే ఎందుకులే ఇంకో 10 ఏళ్ళు అలా ఉంటే బాగుండని మళ్ళీ ఇలాగే అనిపిస్తుంది. అదో మనస్సు కదా అటు ఇటు లాగుతూ ఉంటుంది. ఎలా అయితే మనం ఆధార్ కార్డు చూపిస్తే సీనియర్ సిటిజన్లో మనకి బెనిఫిషన్ వస్తుందో లాభం వస్తుందో, అలాగే భగవత్ సందర్శనం చేసేటప్పుడు లేదా స్నానాలు చేసేటప్పుడు అక్కడ చెప్పుకునే సంకల్పం చెప్పుకుంటే మనకి భగవంతుడు కొన్ని లాభాలు ఇస్తాడనమాట. అందుకని యాత్రల్లో అలాంటి విశేషాలు తెలుసుకుని దర్శనం చేయాలి, స్నానం చేయాలి. ఇక రామతీర్థం ఉన్నది, అక్కడ తప్పక ఒక సంపంగి పువ్వు అందులో విడిచిపెట్టాలని శాస్త్రం. ఇది కూడా ఒక కొండ సంపంగి అంటారు దీన్ని. ఇది కూడా సంపంగిలో ఒక జాతి అనమాట. శివుడికి మాత్రం పెట్టకండి, పెడితే మాత్రం చాలా అత్యంత ప్రమాదం. ఇది సంపంగి పనికిరాదని ప్రారంభంలో చెప్పాను కదా, చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయతి. ఈ పుష్పం శివుడికి మాత్రం పనికిరాదు, మళ్ళీ విష్ణువుకి చాలా ఇష్టం. దీనిని రామతీర్థంలో స్నాన సమయంలో ఒక్క రేకు కానీ పుష్పాన్ని కానీ అందులో కలిపితే అటువంటి వాడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన మహాపుణ్యం పొందుతాడు. అది రామతీర్థం యొక్క మహామహిమ. రాముడు అంతటి వాడు ఇక్కడ స్నానం చేశాడు, దానికి అందుకే రాముడి పేరు మీదుగా రామతీర్థం అని పేరు వచ్చింది. యుగయుగాలుగా ఎంతోమంది మహానుభావులు ఇందులో స్నానాలు చేశారు, ఇక్కడికి వచ్చారు, దర్శించారు, తపించారు, ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. భయంకరమైన గోహత్యా పాపాన్ని ఒక ఆవిడ తొలగించుకుంది. ఆ కథని మనకి ఇంచుమించుగా చివరి రోజుల్లో చెబుతాను, ఇప్పటి నుంచి చెబితే గోకర్ణ మహిమ మర్చిపోతారు కాబట్టి. బిల్వపత్రం అంటే ఇక్కడున్న స్వామివారికి చాలా ఇష్టం. అందువల్ల తప్పక మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒక్కరోజైనా ఒక బిల్వపత్రం, బిల్వపత్రం అంటే మారేడాక అనమాట, స్వామివారి మీద పెట్టండి. ఎక్కడ బిల్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారికి భాస్కరి బిల్వ నిలయ అని పేరు. బిల్వ నిలయ అంటే బిల్వమునందు నివసించున్నది, బిల్వమే నివాస స్థానముగా కలిగినది. లక్ష్మీదేవి మారేడు తోట ఉన్న చోట ఉండి తీరుతుంది కాబట్టి పూర్వకాలంలో ప్రతి ఇంటిలోనూ ఒక మారేడు చెట్టు వేసేవారు. ఇప్పుడన్నీ పిచ్చలు పెరిగిపోవటం వల్ల మారేడు చెట్టు ఉండకూడదని ఒకడంటాడు, ఇంకో చెట్టు ఉండకూడదని ఒకడంటాడు, తులసి మొక్కలు ఇంట్లో ఉండకూడదని ఇంకోటి చెప్పట్టి. ఈ మధ్యనే కొత్త కొత్త జ్యోతిష్కులు, కొత్త కొత్త వాస్తులు. మనకున్న వాస్తు సరిపోదు, చైనా నుంచి, ఇంకో చోట నుంచి, మంగోలియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి కూడా వాస్తు శాస్త్రాన్ని భారతదేశానికి తీసుకొస్తున్నాం మనం. వాస్తు శాస్త్రం ఇక్కడ పుట్టిందా, ఇంకో చోట పుట్టిందా? ఈ వాస్తు శాస్త్రం అసలు మీ ఇంటి వాస్తు బాగాలేకపోతే ముందు ఈ దౌర్భాగ్యులు వచ్చి కూర్చుని ఇలాంటివి పాడు చేస్తారు. ఇంట్లో చెట్లని పెంచాలి, పవిత్రమైనవి. ఈశాన్యంలో మర్రి చెట్టు ఉండకూడదు అన్నట్టేవాడో నరికి పారేశాడు పెద్ద చెట్టు, పాపం ఎంత మహాపాపం అది. మర్రి చెట్టు అసలు వేసేటప్పుడే చూసుకో, అది పెద్ద పెద్ద ఓడలు వేస్తుంది, ఇల్లంతా వ్యాపిస్తుంది కనుక. అంతేగాని హఠాత్తుగా దాన్ని నరికేస్తే చెట్లని ఆ వృక్షదేవతలు ఉసురు తగులుతుంది అనమాట. చిన్న చిన్న వాటికి చెట్ల నరికేయటం, ఇష్టం వచ్చినట్టుగా వాస్తు వంకతోటి ఇది అక్కడ అది ఇక్కడ మార్చడం, ఇవి కూడా కొన్ని కొన్ని కర్మయోగాలు, దోషాలు. ఎందుకు చెబుతున్నానంటే ఇంటిలో తప్పక మారేడు చెట్టు ఉంటే శాంతిగా ఉంటారు భార్యాభర్తలు, లక్ష్మీదేవి అక్కడ ఉండి తీరుతుంది. బిల్వపత్రానికి శివుడు అటువంటి వరం ఇచ్చాడు. నాకు మాత్రమే ఇష్టమని చెప్పలేదు ఆయన, నాతో పాటు ఇది లక్ష్మికి కూడా ఇష్టం, లక్ష్మీదేవి ఇక్కడ ఉన్న చోట ఉంటుంది కాబట్టి మీ ఇళ్లలో బిల్వమును పెంచండి అన్నాడు. శంకరాచార్యులు వారు బిల్వాటవీ మధ్యల సత్సరోజే సహస్రపత్రే సుఖ సన్నివిష్టాం అని చెప్పాడా లేదా? బిల్వాటవీ మధ్య, బిల్వ వనము మధ్యలో ఉంటుంది అమ్మవారు అని చెప్పాడు ఆయన. ఈశ్వరుడికి ఒక్క బిల్వపత్రం మాట వరసకి ఇస్తే కూడా వాడికి మహారాజు యోగం వస్తుంది, సంపదలు లభిస్తాయి. అత్యంత ప్రాచీన కాలంలో వింధ్య పర్వత ప్రాంగణంలో చండు అని పేరు కలిగిన ఒక బోయవాడు ఉండేవాడు, వాడి పేరు చండు. వాడి భార్య పేరేమిటో తెలియదు కానీ చండు భార్య కనుక అందరూ చండి అని పిలవడం మొదలెట్టారు. వాడు నిజంగా చండుడే, తీవ్రమైన బుద్ధి కలిగిన వాడు. సహజంగా బోయవాడు అవడం వల్ల రోజు అడవికి వెళ్ళి వేటాడి జంతువుల్ని కొట్టి పొట్టన పెట్టుకుని ఆ మాంసంతో బతికేవాడు. పగలు వేటకు వెళ్ళేవారు ఈ దంపతులు, ఒక్కొక్కసారి భర్త వెళ్ళేవాడు, భార్య ఇంట్లో ఉండేది. ఈయన వేటాడి జింకనో మేకపోతనో పులినో ఏనుగునో దేనో దాన్ని కొట్టి సాయంత్రానికల్లా మాంసం పట్టుకొచ్చేవాడు. ఈ భార్య ఏం చేసేది పగలంతా, ఈ భర్త వచ్చేలోపు మంచి జీలుగు కళ్ళు, తాటి కళ్ళు, ఈత కళ్ళు, ఇంకా అబ్బో రకరకాల కళ్ళులు ఉంటాయి. ఈ ఏజెన్సీ ఏరియాలకు వెడితే తెలుస్తాయి అన్నమాట. బాగా బుట్టాయి గూడెంలో పనిచేసిన వాళ్ళకి ఈ విషయం చెప్పేక్కర్లా. మొత్తం మీద ఈ కల్లులన్నీ పట్టుకొచ్చి పెట్టేది అక్కడ రకరకాల కుండలతోటి. పట్టుకురాగానే సాయంత్రానికి వీడు తెచ్చిన మాంసాన్ని శుభ్రంగా వండి గరగరగా వండి మసాలాలు వేసి వండి అక్కడ పెట్టేది. ఇద్దరు కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాయంకాలం పూట. ఆ మధ్య నేను న్యూజెర్సీ వెళ్ళా 2011లో. అక్కడ వెంకటనారాయణ గారి అబ్బాయి ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాను. ఆ ఇంటి పక్కనే ఓ తల్లి కూతుళ్ళు కూర్చునేవారు. సాయంత్రం అయ్యేసరికల్లా ఓ టేబుల్ చుట్టూ వీళ్ళు కూర్చునేవారు. ఆ టేబుల్ మీద మాయించి రంగురంగుల సీసాలన్నమాట. దాంతోపాటు చక్క ఏవో మాంసం పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ ఆరింటి దగ్గర నుంచి 12 దాకా సరదాగా తిని పొద్దున మళ్ళీ 10 లేచేవారు. ఇద్దరు రిటైర్డ్ అయ్యి తల్లి కూతుళ్ళు ఇద్దరు. అలాంటి దృశ్యములు చక్క అమెరికాలో అయితే కనపడతాయని పూర్వం అనుకునేవాళ్ళం. ఇప్పుడు అమెరికా ఏమిటి, అన్ని చోట్ల వాటిని దిగుమతులు చేసుకుంటున్నాం అన్నమాట చక్కగా. తర్వాత ఇప్పుడు ఈ ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కథలో రాశారు శివపురాణంలో ఈ చండు చండి సాయంత్రం వేళ ఈ కల్లులు పెట్టుకుని ఈ తెచ్చిన మాంసాన్ని శుభ్రంగా వండుకున్న దాన్ని నంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ తుళ్ళుతూ మధ్య మధ్యలో మత్తు ఎక్కువైతే ఒకళ్ళొకళ్ళు తెగ తిట్టుకుని పేలి నోటుకొచ్చినట్టులా తిట్టుకునేవారు, పడుకునేవారు. ఇది వాళ్ళకి నిత్యకృత్యం. వాళ్ళకి డబ్బులేమున్నాయిక, తినడానికి మాంసం ఉంది, తాగడానికి కళ్ళు ఉంది. దాంతో వాళ్ళ జీవితం హాయిగా అలా సాగిపోతుంది. అది వాళ్ళ దృష్టిలో హాయి అన్నమాట. ఇలా ఉండగా మాఘమాసం వచ్చింది. ఈ మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం, ఇది తెల్లారితే శివరాత్రి అన్నమాట. మాఘమాసంలో శివరాత్రి మర్నాడు, అంటే శివరాత్రి వెళ్ళినటువంటి మర్నాడు పూర్తిగా అమావాస్య ఘడియల్లో ఈ ఇద్దరికి పెళ్ళయింది. అడవుల్లో అమావాస్య నాడు పెళ్లి చేసుకునేవారు. ఇప్పటికి కూడా అరవ వాళ్ళు అలాగే చేసుకుంటారు తెలుసుగా మీకు. అమావాస్య అంటే చాలా పర్వతిథి. మనకి ఇక్కడికి వచ్చేసరికి అమావాస్య అంటే భయం, కానీ సహజంగా సౌరమానం ప్రకారం అమావాస్య పెళ్లి చాలా ఇష్టం. దాంతో పోయి వాళ్ళు ఎక్కువగా అమావాస్య నాడే పెళ్లి చేసుకుంటారు. అది కూడా అమావాస్య నాడు మధ్యాహ్నం పూట ఓ రాట పాతుతారు. ఆ రాట నీడలో కలిసిపోవాలన్నమాట. మీరు చూసారో లేదో, ఇది ఎండలో పొద్దున పూట పెట్టండి ఈ స్టాండు, నీడ అలా పొడుగ్గా పడుతుంది. మధ్యాహ్నం వచ్చేసరికి ఏమవుతుందన్నమాట, నీడాను ఆ వస్తువు కలిసిపోతాయి. అది సరిగ్గా మిట్ట మధ్యాహ్నం. అలాంటి మిట్ట మధ్యాహ్నం పూట పెళ్లి చేసుకుంటే దానికి జ్యోతిష్ శాస్త్రంలో ఉప్పర ముహూర్తం అని పేరు. ఆ ఉప్పర ముహూర్తం అంటే సూర్యుడు సరిగ్గా ఉప్పరకి వస్తున్నాడు, ఆకాశంలో నడినెత్తుకు వస్తున్నాడు. ఆ ముహూర్తానికి వర్జ్యం అక్కర్లేదు, దుర్ముహూర్తం అక్కర్లేదు, ఘడియలు అక్కర్లేదు. ఏ గ్రహం ఎలా ఉన్నా దానికి దోషం ఉండదు. అందుకనే కొన్ని పెళ్ళిళ్ళు ఇప్పటికి కూడా మధ్యాహ్నం పూట చేయడానికి అసలు కారణం అవుతుందన్నమాట. మంచి మిట్ట మధ్యాహ్నం వేళ బట్టలు వేసుకుని ఊరేగే ముహూర్తం ఎందుకు పెట్టారంటే ఇంకా దానికి ఏ దోషమూ లేదు. అలాంటి ముహూర్తంలో ఈ బోయ దంపతులకి పెళ్లి జరిగిందిట. శివరాత్రి వెళ్ళిన మర్నాడు అన్నమాట. వీడు ఆ పెళ్లి రోజును మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నాడు. చాలామంది ఏ డే ఎలా ఉన్నా మ్యారేజ్ డే మర్చిపోలేరు. ఎందుకంటే అదృష్టమైనా దురదృష్టమైనా ఆ డేయే తెచ్చిపెడుతుంది. అందుకే దానికి కూడా తద్దినమని పేరు, అదే రోజు అని అన్నమాట. ఆ రోజు ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవారు ఈ దంపతులు ఇద్దరు. చండుడి దగ్గరికి చండి వచ్చి, ఏమయ్యో ఎల్లుండి మన మ్యారేజ్ డే మర్చిపోయావా అంటే, అది ఎలా మర్చిపోతానే పెళ్ళామా అన్నాడు ఈయన. రేపు శివరాత్రి అంటే వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళేదో అనుకున్నారు దాన్ని. జనాలంతా గుళ్ళల్లోకి వెళ్ళి అదేదో రాయి మీద నీళ్ళు వస్తారే ఆ రోజు, రేపే, రేపు వెళ్ళు అడవికి వెళ్ళు, మంచి జింకనో లేడినో ఏదో ఒక దాన్ని వేటాడి పట్టుకురా, ఆ మాంసాన్ని తెల్లవారులు ఉప్పులో ఓరేద్దాం, పొద్దుటే దాన్ని రకరకాలుగా వంటకాల కింద వండుతాను, దాంతోపాటు కళ్ళు తీసుకొద్దాం, ఆ రాత్రి వెళ్ళిన శివరాత్రి వెళ్ళిన మర్నాడు మన పెళ్లి రోజు కనుక మధ్యాహ్నం పూట తుళ్ళుతూ పేలుతూ శుభ్రంగా హాయిగా కాలక్షేపం చేద్దామే అంది. అలాగే అన్నాడు ఈయన కూడా. అంటే పెళ్లి రోజు ఒక తంతు కింద నిర్వహించుకోవడం ఆ రోజుల్లో ఉండేదన్నమాట. అందులో అడవుల్లో మరింత బాగా ఉండేది. వాళ్ళవన్నీ రాళ్లతో పేర్చి కట్టినటువంటి భవనాలు. అది ఒక రాతి కోట. పండరాళ్ళన్నీ ఒక రాయి మీద ఒక రాయి పెట్టి రాయికి రాయిమకి మధ్యలో సిమెంట్ ఉండేది కదగా, దాంట్లో ఏం చేసేవారట, కోడిగుడ్డు సున్నము బెల్లము కలిపి బాగా గానుగులో తిప్పి ఆ గానుగు సున్నం పెట్టేవారు. పెడితే ఇక మాయదారి గొడవ, అది అతుక్కుపోతే వదలదన్నమాట. బంకమట్టి కంటే గట్టిది. అలా అతికించినటువంటి ఆ ఇంటిలో చిందులేద్దాం అనుకున్నారు. వెంటనే వీడు ఏం చేశాడు, మర్నాడు పొద్దుటే లేచాడు. ఏమయ్యో వేటాడడానికి అడవిలోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ దూరం వెళ్ళిపోతామేమో, తొందరగా వచ్చేయంటే వెళ్ళంలే అన్నాడు ఈయన. ఆకలిస్తే తినడానికి కాస్త అన్నం మూట కట్టేవనా అంది. ఎందుకే, నేను వాళ్ళ పెందరాళ్ళు వచ్చేనా, వచ్చేస్తాను, రాగానే ఇంట్లోనే తిందాం, నేను ఒక్కడిని తిన్నేవాళ్ళ, ఇద్దరం కలిసి తిందాం అన్నాడు. సరే మంచినీళ్ళైనా పట్టుకెళ్ళింది, మంచినీళ్ళు ఇమ్మన్నాడు వీడు. తోలుతిత్తిలో నీళ్లు పోసి వీడికిచ్చింది, అది చంకకి తగిలించుకున్నాడు. ఈ చంకకి ఇలా కోలగా ఉన్న తోలు తిత్తులో నీళ్ళు అనమాట. ఈ మూట భుజానికి తగిలించుకుని అన్నం మాత్రం ఇద్దరం కలిసి తిందాం అనుకున్నారు కనుక అన్నం తినకుండా వీడు ఓ ధనుస్సు బాణములు వరలో కత్తి పెట్టుకుని వేటకి బయలుదేరాడు. తొందరగా వచ్చేస్తానులే, రేపు పెళ్లి రోజు కదా, ముందే మనం మాంసం సిద్ధం చేసుకుందాం. నేను వచ్చేసరికి అలా శుభ్రంగా కళ్ళుతో స్నానం చేసి శరీరం అంతా కళ్ళు వాసన ఘుమఘుమలాడేలా సిద్ధంగా ఉండన్నాడు ఆయన. ఈ కళ్ళు స్నానం ఏమిటో చాలా చిత్రంగా ఉంటుందన్నమాట. అడవుల్లో పోయేవాళ్ళు అప్పట్లో పెళ్లి రోజుకు ముందు కళ్ళు స్నానం చేసేవారట. మనం మంగళ స్నానం పన్నీరు స్నానం చేస్తామే అలాగా. ఆ వాసన ఎలా ఉంటుందో ఏమిటో ఒకసారి ఎప్పుడో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి. సరే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈవిడిని మధ్యాహ్నానికల్లా కళ్ళు స్నానం చేసి సిద్ధంగా ఉన్నాను కానీ అలాగే అన్నది ఆవిడ. ఈయన బయలుదేరాడు వేటకి. ఆ పూట అడవిలో ఎంత దూరం వెళ్ళినా ఎక్కడ మాయదారిది ఒక్క జంతువు కనపడదు. ఇంక వెనక్కి వెళ్ళిపోదామా అని విసుక్కుంటున్న సమయంలో ఒక లేడి కనబడింది. అబ్బా అని వీడు బాణం ఎక్కుపెట్టి దానికి వేసి కొట్టబోయేసరికి చెంగుని పారిపోయింది తుర్రుమని వీడికి.
హర హర మహాదేవ.
కాబట్టి ఈ శరీరం ఎప్పటికైనా శిథిలమైపోతుంది గనక ఈ శిథిలమైన శరీరం వస్త్రంతో పోల్చారు గనక, నాయనా ఈ వస్త్రం నువ్విచ్చావు అంటే ఈ శరీరం నీవిచ్చావు. చంద్రుడికి ఒక నూలిపోగను సామెత ఉంది, చంద్రుడి వల్లే పత్తి బాగా పెరుగుతుంది, ఈ పత్తి వల్లే వస్త్రం వస్తోంది. ఓ చంద్ర, నీవు వస్త్రం ఇస్తున్నావు కాబట్టి ఈ వస్త్రంలో ఉన్న ఒక నూరిపోగు నీకు ఇస్తున్నావు అని ఆయనకి సమర్పిస్తాం విధి అన్నాడు, నెల పొడుపునాడు. అలాగే పరమేశ్వరుడు మనకి ఈ శరీరం అనే ఒక గొప్ప వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రం మళ్ళీ శిథిలమైపోయి కొత్త శరీరం పొందాలా లేక మోక్షం పొందాలో మాకు తెలియటం లేదు. ఒకవేళ పునర్జన్మ వస్తే ఇలాగే మంచి పవిత్రమైనటువంటి జన్మ వచ్చి హాయిగా భగవత్కథలు వింటూ సుఖంగా ఉండేలా జీవించేలా చెయ్యి, లేదా కైవల్యమయ్యి ఈ శరీరము నీవు ప్రసాదించినందుకు దీనిని నీకు సమర్పిస్తున్నాము అని శరీరాన్ని ఒక నూలుపోగుతో పోల్చి సంకల్పపూర్వకంగా ఇదం శరీరం వాసోరూపం తుభ్యమహం సంప్రదదే, ఈ శరీరమును ఈ దారపు రూపములో వస్త్ర రూపంలో నీకు ఇస్తున్నామని కోటి తీర్థంలో సంకల్పపూర్వకంగా కలిపేయాలి. కలిపేస్తే ఒకవేళ మనకి పునర్జన్మ వస్తే పవిత్ర జన్మ వస్తుంది, మంచి సంపదలతో ఆనందంగా భార్యాభర్తలు కలిసి ఉంటూ ఉన్నంతకాలం తీర్థయాత్రలు చేస్తూ దేనికి లోటు లేకుండా ఆరోగ్యంతో బతుకుతాడు. అలాంటి జన్మైనా వస్తుంది, ఎందుకంటే ఒకేసారి మోక్షం అంత తేలిక కాదు కనుక. లేదా అదృష్టం బాగుంటే ఈ జన్మలోనే ఏకాశీలోనే మరణించే యోగం ఇచ్చి తద్వారా మనకి పునర్జన్మ లేకుండా చేస్తాడు, మోక్షము ఇస్తాడు. అందుకని కొన్ని క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు స్నానములు చేసినప్పుడు ఆ నియమాలు పాటించాలి. అవి లేకపోతే స్నానము చేసిన ఫలితం కొంతవరకే వస్తుంది, సంపూర్ణ ఫలితం రాదు. సీనియర్ సిటిజన్ అనుకుందాం, ఒక ఆయన 60 ఏళ్ళు దాటిపోయాయి, కానీ వీడు 60 ఏళ్ళని అందులో రాయకపోతే వాడికి సీనియర్ సిటిజన్ ఇవ్వడం సిగ్గుపడిపోతూ ఆవిడకి నిజంగా ఒక ఆవిడకి 60 ఏళ్ళు ఉండేవి నిజంగా. అయినా సరే గురువుగారి దగ్గర ఇప్పుడు చిన్నపిల్లలు అనిపించుకోవాలని, నాకెంతండి తమ్ముడు గారు 50 ఏళ్ళే అని వేసుకుంటే ఏమిటి నష్టం, 100 రూపాయలు పుచ్చుకుంటాడు. అదే చక్క 60 ఏళ్ళు ఆధార్ కార్డు చూపించారనుకోండి, 100 రూపాయల టికెట్ కాస్తే 60 రూపాయలకే వచ్చేస్తుంది. ఎంత సుఖంగా ఉందో కొంతమందికి అది చూసినప్పుడల్లా నాకు కూడా ఈ యోగం లేదే అనిపిస్తుంది. అప్పుడే ఎందుకులే ఇంకో 10 ఏళ్ళు అలా ఉంటే బాగుండని మళ్ళీ ఇలాగే అనిపిస్తుంది. అదో మనస్సు కదా అటు ఇటు లాగుతూ ఉంటుంది. ఎలా అయితే మనం ఆధార్ కార్డు చూపిస్తే సీనియర్ సిటిజన్లో మనకి బెనిఫిషన్ వస్తుందో లాభం వస్తుందో, అలాగే భగవత్ సందర్శనం చేసేటప్పుడు లేదా స్నానాలు చేసేటప్పుడు అక్కడ చెప్పుకునే సంకల్పం చెప్పుకుంటే మనకి భగవంతుడు కొన్ని లాభాలు ఇస్తాడనమాట. అందుకని యాత్రల్లో అలాంటి విశేషాలు తెలుసుకుని దర్శనం చేయాలి, స్నానం చేయాలి. ఇక రామతీర్థం ఉన్నది, అక్కడ తప్పక ఒక సంపంగి పువ్వు అందులో విడిచిపెట్టాలని శాస్త్రం. ఇది కూడా ఒక కొండ సంపంగి అంటారు దీన్ని, ఇది కూడా సంపంగిలో ఒక జాతి అనమాట. శివుడికి మాత్రం పెట్టకండి, పెడితే మాత్రం చాలా అత్యంత ప్రమాదం. ఇది సంపంగి పనికిరాదని ప్రారంభంలో చెప్పాను కదా, చంపకం కేతకం హిత్వా త్వంజం సర్వం సమర్పయేతి. ఈ పుష్పం శివుడికి మాత్రం పనికిరాదు, మళ్ళీ విష్ణువుకి చాలా ఇష్టం. దీనిని రామతీర్థంలో స్నాన సమయంలో ఒక్క రేకు కానీ పుష్పాన్ని కానీ అందులో కలిపితే అటువంటి వాడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించిన మహాపుణ్యం పొందుతాడు. అది రామతీర్థం యొక్క మహామహిమ. రాముడు అంతటి వాడు ఇక్కడ స్నానం చేశాడు, దానికి అందుకే రాముడి పేరు మీదుగా రామతీర్థం అని పేరు వచ్చింది. యుగయుగాలుగా ఎంతోమంది మహానుభావులు ఇందులో స్నానాలు చేశారు, ఇక్కడికి వచ్చారు, దర్శించారు, తపించారు, ఎన్నో రకాల ప్రయోజనాలు పొందారు. భయంకరమైన గోహత్యా పాపాన్ని ఒక ఆవిడ తొలగించుకుంది. ఆ కథని మనకి ఇంచుమించుగా చివరి రోజుల్లో చెబుతాను, ఇప్పటి నుంచి చెబితే గోకర్ణ మహిమ మర్చిపోతారు కాబట్టి. బిల్వపత్రం అంటే ఇక్కడున్న స్వామివారికి చాలా ఇష్టం, అందువల్ల తప్పక మీరు చేయవలసిన పని ఏమిటంటే ఒక్కరోజైనా ఒక బిల్వపత్రం, బిల్వపత్రం అంటే మారేడాక అన్నమాట, స్వామివారి మీద పెట్టండి. ఎక్కడ బిల్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారికి భాస్కరి బిల్వ నిలయ అని పేరు. బిల్వ నిలయ అంటే బిల్వమునందు నివసించున్నది, బిల్వమే నివాస స్థానముగా కలిగినది. లక్ష్మీదేవి మారేడు తోట ఉన్న చోట ఉండి తీరుతుంది కాబట్టి పూర్వకాలంలో ప్రతి ఇంటిలోనూ ఒక మారేడు చెట్టు వేసేవారు. ఇప్పుడు అన్నీ పిచ్చలు పెరిగిపోవటం వల్ల మారేడు చెట్టు ఉండకూడదని ఒకడంటాడు, ఇంకో చెట్టు ఉండకూడదని ఒకడంటాడు, తులసి మొక్కలు ఇంట్లో ఉండకూడదని ఇంకోటి చెప్పట్టి. ఈ మధ్యనే కొత్త కొత్త జ్యోతిష్కులు, కొత్త కొత్త వాస్తులు, మనకున్న వాస్తు సరిపోదు. చైనా నుంచి, ఇంకో చోట నుంచి, మంగోలియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి కూడా వాస్తు శాస్త్రాన్ని భారతదేశానికి తీసుకొస్తున్నాం అని. వాస్తుశాస్త్రం ఇక్కడ పుట్టిందా, ఇంకో చోట పుట్టిందా? ఈ వాస్తుశాస్త్రం అసలు మీ ఇంటి వాస్తు బాగాలేకపోతే ముందు ఈ దౌర్భాగ్యులు వచ్చి కూర్చుని ఇలాంటివి పాడు చేస్తారు. ఇంట్లో చెట్లని పెంచాలి, పవిత్రమైనవి. ఈశాన్యంలో మర్రి చెట్టు ఉండకూడదు అన్నట్టేవాడో నరికి పారేశాడు పెద్ద చెట్టు, పాపం ఎంత మహాపాపం అది. మర్రి చెట్టు అసలు వేసేటప్పుడే చూసుకో, అది పెద్ద పెద్ద ఓడలు వేస్తుంది, ఇల్లంతా వ్యాపిస్తుంది కనుక. అంతేగాని హఠాత్తుగా దాన్ని నరికేస్తే చెట్లని ఆ వృక్షదేవతలు ఉసురు తగులుతుంది అన్నమాట. చిన్న చిన్న వాటికి చెట్ల నరికేయటము, ఇష్టం వచ్చినట్టుగా వాస్తు వంకతోటి ఇది ఎక్కడ అది ఇక్కడ మార్చడం, ఎండి వెన్నెల కాస్తూ ఉన్న సమయంలో ఆ ఇసుక తిన్నెలలో ఈ చివరి నుంచి ఆ చివరికి, ఈ ఘాటు నుంచి ఆ ఘాటు దాకా తిరుగుతూ హరహర శంభో మహాదేవ శంకర అంటూ శివస్మరణ చేస్తూ భార్యతో పాటు తిరిగేవాడు ఆయన. అందువల్లే ఆయనకి ఆ శివనామస్మరణ, శివలింగం అంటే ఇష్టం కనుక ఎక్కడికెళ్ళినా కూడా ఒక లింగాన్ని పట్టుకెళ్ళేవాడు. అడవిలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవడం కోసమే ఒక మారేడు చెట్టు కింద ఆనాడు ఎప్పుడూ అగస్త్య మహర్షి లోపాముద్రా సమేతుడై వింధ్యారణ్యాలలో ప్రతిష్ఠించిన శివలింగం క్రమంగా ఎంతోమంది చేత పూజింపబడింది. దివ్య ఋషులకి తప్ప మిగతా వాళ్ళకి ఆ విషయం తెలియదు కనుక సామాన్యులు అక్కడికి వెళ్ళేవారు కాదు. ఎవడన్నా అడపాదడప అడవిలో అలా వెళ్ళిన వాడికి శివలింగం అంటే తెలియదు ఎవరికి పెద్దగా. క్రమంగా ఈ చెట్టు కూడా పెరిగి పెద్దదైపోయింది అనమాట. చిన్న మొక్క కాస్త మహావృక్షం అయ్యింది కాలప్రభావంతో. ఇవాళ ఈ చండుడికి యోగం పట్టి ఆ వృక్షం దగ్గరికి వచ్చాడు. శివలింగం మీద కాలు పెట్టి చెట్టు ఎక్కాడు. రాత్రి అయ్యింది, కడుపంతా ఆకలికి నకనకలాడిపోతోంది. ఏం చెయ్యాలో తెలియదు, బాబోయ్ ఆకలి అనుకున్నాడు పాపం వాడు. చూసారా, శివరాత్రి పర్వదినం, తెల్లవారితే మహాపర్వదినం వెళ్ళి అమావాస్య కూడా రాబోతున్నది. శివరాత్రికి ఉదయం పూట బయలుదేరిన వీడు ఆ రోజంతా తిండి లేకుండా అలమటించిపోయాడు, ఉపవాసం చేశాడు, గతి లేక ఉపవాసం చేశాడు. దానికి తోడు చలి వల్ల రాత్రి నిద్ర కూడా పట్టదు, పైగా చెట్టు మీద ముళ్ళు అటు ఇటు కదితే గుచ్చుకుంటాయేమో అని కొంచెం జాగ్రత్త కూర్చోవాలి. నిద్రపోతే కింద పడతానేమో అని అదో భయం. దాంతో ఎప్పటికప్పుడు ఒళ్ళు వదిలించుకుంటూ హరా హరా అని జనం అనుకుంటారు, వీడేమో చలి చలి అనుకుంటూ వీడు చలికి జాగరణ చేశాడు. ఇంతలో వీడి కుదుపుకి అటు ఇటు శరీరాన్ని కదిల్చినప్పుడల్లా, అంటే చలికి తట్టుకోలేక ఇల్లా అన్నప్పుడల్లా, వీడి చంకకి వేళ్లాడుతున్న తోలు తిత్తి కదిలేది. అందులో ఉన్న నీళ్లు చుక్కలు చుక్కలు టిక్ టిక్ అని కింద పడేవి. ఆ కింద శివలింగం మీద పడ్డాయి. శివరాత్రి పూట శివాభిషేకం అలా జరిగింది వాడి యోగం. చూసారా, చెప్పగా మహాయోగ జాతకం. భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా రక్షిస్తాడో తెలియదని, కావాలని శివలింగం మీద నీళ్లు పోద్దామని మనం పెడితే పాప ఇందాక ఒక ఆవిడ చెంబుచ్చుకెళ్ళింది, వెనకాతలాడు ఒకడో పోటు పొడిచాడు, చెంబు కింద పడిపోయింది, నీళ్లు కింద అడ్డాయి, శివుడి మీద పడ్డా. నేను చూసి ఆశ్చర్యపోయా, కష్టపడి రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకుంటే ఆ చెంబు అంబు శివుడి మీద పడ్డా, నీళ్లు కింద పడ్డాయి అన్నమాట. అంబులు అంటే నీళ్లు. దురదృష్టం ఉంటే ఇలాగా, అదృష్టం ఉంటే అలాగా అనమాట. ఈ తోలు తిత్తిరీళ్ళు తెల్లవార్లు ఒకేసారి పడకుండా టిక్ టిక్ ఒక్కొక్క చొక్క ఒక్క చొక్క తెల్లవార్లు పోస్తున్నవాడు. అందులో అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాలంలో ఆయన శివుడి మీద నీళ్లు పోశాడు. దాంతోపాటు కొమ్మని పుచ్చుకుని ఒణుక్కు తట్టుకోలేక ఇలా అన్నప్పుడల్లా, ఆ కొమ్మ మీద ఉన్న ఆకులు కూడా, బిల్వపత్రాలు కూడా వాటంతటవే శివలింగం మీద పడేవి. ఏకబిల్వం శివార్పణం అయిందనమాట ఆయనకి. ఒక్కొక్క బిల్వపత్రం పడేది, నీళ్లు చొక్కలు పడేవి, బిల్వపత్రం పడేది, నీళ్లు పడేవి. ఎంత కరుణామయుడండి ఈశ్వరుడు. వీడిని అనుగ్రహించడానికి తానే చలిపెట్టాడు, వాడు వణికేలా చేశాడు, నీళ్లు తన మీద పడేలా చేసుకున్నాడు, అభిషేకం అన్నాడు. వాడు కొమ్మ కదిపినప్పుడల్లా ఆకులు తన లింగం మీద పడేలా చేశాడు. అది బిల్వపత్రార్చన కింద స్వీకరించాడు. ఇలా మొత్తం మీద శివరాత్రి తెల్లవారులు వీడు జాగరణ చేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో వాళ్ళ భార్య పేరు చండి కదా, చండి అంటే అమ్మవారిని తలుచుకుంటున్నాడు గౌరీదేవిని. అమ్మవారికి ఉమ చండి గౌరీ అని పేరు. భార్య మీద ప్రేమతో తలుచుకుంటే అది కాస్త అమ్మవారి స్మరణ అయింది. శివరాత్రి నాడు శివుణ్ణి తలుచుకోవడం కంటే అమ్మవారిని తలుచుకుంటే మరింత ఎక్కువ శక్తి అండోయ్. ఆయనకి శివా అని పిలవడం కంటే ఓ శివా అని ఆకారాంత దీర్ఘంతో అమ్మవారిని పిలిస్తే ఇంకా సంతోషం అన్నమాట. సహజంగా లోకల్లో ఎక్కువ మంది భర్తలకి భార్యను తలుచుకుంటేనే ఎక్కువ ఆనందం అన్నమాట. వాడు కాఫీ తాగిన తగ్గపోయినా అటు ఇటు చూసి రహస్యంగా కప్పులో పెట్టుకుని చెంగు కింద వాళ్ళు ఆవిడకి పట్టుకెళ్ళి ఇస్తే ఆహా నా జన్మధన్యం అనుకుంటూ ఉంటారు కదా. ఇవి కొత్తగానే చెప్పాలా, నేను మీకు చెప్పాలా, మీరు ఎంత టాప్ మోస్ట్ సీనియర్స్ ఇందులో. కొంచెం ఇప్పుడిప్పుడే సీనియర్ కాబోతున్నాయని కూడా వచ్చాడు అనుకోండి, ముందు భార్య కప్పుతో కాఫీ ఇచ్చిన తర్వాత తాను కప్పు కాఫీ తాగాలని కోరిక సహజంగా ఎక్కువ మంది భర్తలకు ఉంటుంది. కానీ అలా చెయ్యని వాడు నేనే, ఎందుకంటే మా ఆవిడకి కాఫీ టీలు అలవాటు లేవు. అది అందువల్ల యోగం ఏమిటంటే ఆవిడకి ఇద్దామన్నా ఆవిడకి కాఫీ టీలు అలవాటు లేవు. కానీ కాఫీ టీలు తాగదు కానీ ఎంత రుచిగా పెడతారండి. కొంతమంది అలవాటు లేని వాళ్ళు బాగా పెడతారు సహజంగా. సరే మొత్తం మీద ఈ పక్కన పెడితే కాసేపు చండి చండి అని భార్యను తలుచుకుంటూ తెలియకుండానే ఆయన భార్య వంకతో అమ్మను తలుచుకున్నాడు. అందుకని భార్యలకు ఎప్పుడూ కూడా మంచి పేర్లు పెట్టాలి. పేరు పెట్టే అధికారం మనకుండదు, భర్తలకి ఉండదుగా. మరి ఎవరు పెట్టాలి? తల్లిదండ్రులు పెట్టాలి. అందుకే తల్లిదండ్రులు పేరెట్టేటప్పుడు చక్కగా లక్ష్మీ అనో పార్వతీ అనో శివాని అనో మృడాని అని అంటే, ఏ అప్పుడు చూసే సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నప్పుడు శివానీ శివానీ అన్నాడా ఆ వంకతో అమ్మవారిని తలుచుకోవచ్చు, లక్ష్మీ అన్నాడా ఆ వంకతో ఆ లక్ష్మీదేవిని తలుచుకోవచ్చు, భారతి సరస్వతి అన్నాడా ఆ వంకతో ఆ సరస్వతి మాతను తలుచుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు మంచి పేర్లు పెట్టండి. ఒకవేళ కర్మగాలి తల్లిదండ్రులు పేరు పెట్టలేదు అనుకోండి, అమ్మాయికి బేబీ అని పేరెట్టారు, అమ్మాయికి ఇంకే పేరు లేదు, దిక్కుమాలిన ఇంగ్లీష్ పేరు బేబీ అని ఎందుకు పిలవడం? అందుకని వెంటనే ఏం చేయాలన్నమాట, భర్తగారే పేరు మార్చేసుకోవాలి. చక్క బేబీ బదులుగా భవానీ అని పిలవండి, లేదా ఇంకేదో మృణాని రుద్రాణి మహాలక్ష్మి ఇలా భర్తలు కూడా మార్చుకోవచ్చు పేర్లు. హాయిగా పేర్లు పెట్టుకుంటే అమ్మవారి పేరు అమ్మని తలుచుకుంటే ఇలాంటప్పుడు లాభం వస్తుంది. అందుకన్నమాట ఏమ్మా బేబీ అంతేనా, అంతేగాని బేబీ జిలేబీ గులాబీ అని భర్తగారు పిలిస్తే గులాబీ మిగులుతుంది. అంటే అసలు పేరు ఉత్తి బేబీ కాదులేండి, పక్కన ఇంకేదో ఉండి ఉంటుందిలేండి. నేను ఆవిడ కోసం చెప్పలేదు కానీ సహజంగా ఇంగ్లీష్ పేర్లు కాకుండా మంచి పేర్లు పిలవండి. ఈ వచ్చిన ఏదో టో అనే అక్షరంతో పేరు పెట్టాలని జ్యోతిష్కుడు ఎవడో చెప్పాట. చెప్పేవాడికి ఆ దాంట్లో సంపూర్ణ ప్రవేశం లేకపోవడం వల్ల టో అనేది కేవలం పిలవాలి తప్ప పేరు పెట్టకూడదని తెలియదు. సరే మొత్తం మీద టో అని పెట్టాలి కదా అని టోపీ రాణి అని పేరెట్టాడు. గ్యారంటీగా భర్తకే కాదు అందరికీ టోపీ పెట్టడం మొదలెట్టింది. ఈ మధ్యన 40 కోట్లు చిట్ ఫండ్ వేసి పారిపోయింది. మరి ఏ పేరు అలా పెట్టాం, మనం ఏం చేస్తాం? ఇలాంటి పేర్లు పిచ్చి పిచ్చి పేర్లు పెట్టకూడదు, చక్కని పేర్లు, బోల్డ్ అండి, బంగారం లాంటి పేర్లు ఉన్నాయని వాటికి మీద అలా పిలవండి. అబ్బో మొత్తం మీద పౌరుషం పడుతూ వచ్చినా సరే ఉన్న విషయం చెప్పింది ఆవిడ. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగా భగవంతుడి యొక్క నామస్మరణే చెయ్యాలి. ఎందుకు చెప్తాను, ఈ కథ వినడమే కాకుండా దానివల్ల లాభం అదనమాట. ఇప్పుడు వాడు చండి అని పిలిచాడా, పిలవడం వల్ల అమ్మవారు అయిందా? అమ్మవారిని స్మరిస్తూ అయ్యవారి మీద నీళ్లు పోసిన పుణ్యం వచ్చింది కదా, మరి దానివల్ల ఎన్ని లాభాలు వచ్చాయి? ఈ విధంగా తెల్లవారులు భగవతీ నామం అభిషేకం తెల్వపత్ర పూజ తెల్లవారింది. ఈ తెల్లవారులు వీడికంటే చెట్టు మీద ఉండడం వల్ల నిద్రపట్టలేదు అనుకుందామా? అంటే వీడితో పాటు వెళ్ళ ఆవిడ కూడా అక్కడ ఆశ్రమంలో బాగానే ఉంది, మళ్ళీ ఎందుకు మారుస్తావు, ఇప్పటిదాకా ఉన్నదని కంపు చేసావు. సరే మొత్తం మీద ఏది ఏమైనా ఇక్కడ వాళ్ళ ఆవిడ కూడా ఇంట్లో కూర్చుని, అయ్యో పాపం మా ఆయన అడవికి వెళ్ళాడు, పెందరాళ్ళే వస్తానన్నాడు, తెల్లవారితే అమావాస్య పెళ్లి రోజు అనుకున్నాను రాలేదు, ఏమైపోయాడు, అడవులు ఎక్కడ చిక్కుకుపోయాడు, క్రూర జంతువుల చేయాపదం పొందెనో, క్రూర జంతువుల వల్ల ఆపద పొందాడేమో, మా ఆయన లేకపోతే అన్నం ఎలా తింటాను, కళ్ళు ఎలా తాగుతాను, నిద్ర ఎలా పడుతుంది నాకు అని పాపం బెంగతోటి వాళ్ళ ఆయన మీద ఉన్న ప్రేమతోటి తెల్లవారులు నిద్రపోకుండా అలాగే ఉండిపోయింది పాపం. తెల్లవారుజామున చకచకా లేచి పాపం రాత్రి అంతా అన్నం లేదు, నిద్ర లేదు, పగలు లేదు, ఎక్కడ తిరుగుతున్నాడో, ఆ మంచినీళ్ళ చొక్కైనా తాగాడో లేదో, వెర్రాడికి ఎంత సద్దన్నం పెడదామని ఇంట్లో ఉన్న సద్దన్నాన్ని, కొద్దిగా ఇంకా వాసన రావడానికి సిద్ధంగా ఉన్న సద్దన్నాన్ని బాగా కారం వేసి పొట్లం కట్టి ఆ మూటని చంకన తగిలించుకుని బయలుదేరింది, మంచినీళ్ళు కూడా పుచ్చుకుని. తెల్లవారులు వాడు నిద్ర లేకుండా వాడు గడిపి చెట్టు దిగాడు. దిగి ఇటు వద్దాం అనుకునే సమయానికి ఈవిడే బయలుదేరి వెతుక్కుంటూ వీడు అడవిలో పరిగెత్తినప్పుడు కారి గుర్తులు ఉన్నాయి, ఆ కారి గుర్తులు బట్టి వాడు ఉన్న చోటుకు వచ్చింది. దూరం నుంచే మొగుడిని చూసింది చెట్టు దిగుతూ ఉంటే ఏమయ్యో అంది. వాడు కూడా ఏమే అన్నాడు. ఇక అక్కడి నుంచి చండీ చెండ, చెండ అంటే శివుడు, ఆయనకి చెండహ అని పేరు, ఈవిడికి చండీ. ఈ విధంగా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చెండా చండీ చెండా చండీ అని పిలుచుకున్నారు. కాసేపు పాపం భార్యాభర్తలకు అనురాగం ఎక్కువ కదా, ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకుని ఏడ్చేశారు. తెల్లవారులు కరపడకపోతే నేను నిద్రపోలేదు, కళ్ళు కూడా తగలదు చూడు, ఇంటి నిండా కుండ అలాగే ఉంది అంది ఆవిడ. నువ్వు లేకపోతే నేను కూడా ఏమీ తిండి తినలేదు, జింక దొరికినట్టే దొరికి మాయమైపోయిందే, పెళ్ళామే మనకు ఆహారం లేదన్నాడు ఆయన. పోతే పోనివ్వయ్యా, జింక లేకపోతే లేకపోయింది, నువ్వు దొరికేవు చాలు, సద్దన్నం తెచ్చాను, మన ఇద్దరం హాయిగా తిందాం. ఆ దేవుడి దేవల్ల నా మొగుడు నాకు దక్కాడు బాబోయ్ అంది. నా పెళ్ళాన్ని నాకు దక్కింది అన్నాడు ఈయన. ప్రేమ ఏ జాతికి మతానికి సంబంధించింది కాదు, బంధం అంటే అలా ఉండాలన్నమాట. దగ్గరలో ఓ చెరువు ఉంది, అందులో స్నానం చేసేసి సద్దన్నం తిందాం ఏ అనగానే ఆవిడంది, ఎప్పుడు నీ దారి నువ్వు నా దారి నేను స్నానం చేస్తున్నాం కదా, ఈ సద్దన్నం ఈ నీళ్లు ఇక్కడే పెట్టి ఇద్దరం కలిసి జల్లకాలాటలలోని పాడుకుంటూ స్నానం చేద్దామే అంది. పెళ్లి రోజున్న మంగళ స్నానాలు కలిసి చేయాలి కదా అనని. సరేలే అన్నాడు. ఆ అన్నం అక్కడ పెట్టారు, ఇద్దరు నీళ్ళల్లో దిగి హాయిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు తల్లుకుంటూ స్నానం చేశారు. అంటే పెళ్లి రోజున భార్యాభర్తలు అలా ఎక్కడో చోట జలకాలాటలు ఆడాలి అని ఈ కథ ద్వారా తెలుస్తోంది. వెండం కాదు, గుర్తుపెట్టుకోండి. పెళ్లి రోజు అంటూ ఉంటేను, గుర్తుంటే అది నేను చెప్పేది. పెళ్లి రోజు అంటూ ఏదో ఒకటి లేకుండా ఎలా ఉంటుందిలేండి. ఇప్పుడు ఇద్దరు స్నానం చేస్తూ హఠాత్తుగా ఒడ్డుకేసి చూశారు, ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క. అడవుల్లో నిజానికి కుక్కలు లేవు, కానీ వీడి కర్మగారి కుక్క వచ్చి వీళ్ళ స్నానం చేస్తూ ఏమరి పాటలో ఉండగా అన్నమంతా తినేసిపోయింది, నీళ్లని కాలుతో తన్నేసిపోయింది. నీళ్ళంటే పోయి చెరువు ఉంది కాబట్టి ఏదో తాగొచ్చు, అన్నమంతా పోయిందిరా బాబు అని గొల్లు ఏడ్చారు ఇద్దరు. అది అందుకే అన్నాను నేను, నే స్నానం చేసి వచ్చాక నువ్వు చేసి వస్తే బాగుండేది, అన్నం మిగిలేది. ఇద్దరం జలకాలట్లండవు, నిన్న లేదు అన్నం, ఇవాళ లేదు, ఈ జలకాలట్ల వంకతోటి అన్నం పోయిందని కొంచెం పెళ్ళ మీద కోపగించి ఏదో అనబోతూ ఉంటే ఏమయ్యో కోపగించకయ్యా అంది ఆవిడ. ఎందుకో తెలియదు కానీ ఇవాళ ఈ స్నానం చేసిన వెంటనే ఆ కుక్క అన్నం తింటూ ఉంటే ఆకలితో ఉన్న కుక్క మనలాంటిది కదా, అది కూడా అన్నం తిని ఆనందించింది అనిపిస్తోందా అని ఆ కుక్క మీద కోపం రాలేదండి ఆవిడ. శివరాత్రి నాడు జాగరణ చేసి మర్నాడు తలకి అలా స్నానం చేస్తే మంచి బుద్ధులు పుడతాయి. భగవద్ధ్యానం ఏ వంకతో చేసినా, భర్త కోసం ధ్యానం చేస్తూ చండాని తలుచుకున్నా ఆవిడకి శివనామస్మరణ చేసిన పుణ్యం వచ్చింది, శివానుగ్రహం కలిగింది. అందుకే ఆ శివానుగ్రహం వల్ల ఏమనిపించింది అనమాట ఆవిడకి, కుక్క ఇదివరకు కనుక అన్నం తింటే వెంటబడి చిత కొట్టి చంపేసేది. కానీ ఇవాళ ఏమంటుందో తెలుసా, పోన్లేవయ్య మన కడుపు లాంటిది కదా దాని కడుపు మాత్రం, అది అన్నం తింటే ఆనందంగానే ఉంది. మనం ఒక్కరోజు పెళ్లి రోజుకు అన్నం తినకపోతే కొంపే ములుగుతుంది, పాప వెరితెల్లి దానికి ఎంత ఆకలేసిందో తెన్నయ్యంది. నిజమేనే నువ్వన్నట్టే అది తింటే నాకు ఆనందం వస్తుంది అన్నాడు ఈయన. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ వారి మనస్సు మార్పు వచ్చింది. వెంటనే బయటకు వచ్చాక ఓ లేడీ కనబడింది. ఆ లేడీని వీడు బాణంతో కొట్టబోతుంటే వద్దయ్యో, ప్రతి ప్రాణిలో ప్రాణం ఉంటుంది, మనకి దెబ్బ తగిలితే మనం బాధపడుతున్నావా లేదా, రాత్రి నువ్వు కనబడకపోతే మా ఆయన కనబడలేదో కనబడలేదో అని ఏడ్చాను. ఇప్పుడు ఈ జింక మొగ జింక ఇది చచ్చిపోయింది అనుకో నీ దెబ్బకి, పాపం దానికో భార్య ఉంటుంది కదా, ఆ ఆడలేడి ఎంత ఏడుస్తుందో, ఈ లేడీ కోసం ఆ లేడీ ఎంత ఏడుస్తుందో, కాబట్టి దీన్ని వదిలేయి అంది. నువ్వు చెప్పింది నిజమేనేవు, సంపబుద్ధి ఇట్లేదు నాకు కూడా, బాణం ఎక్కువ పెట్టాను కానీ బాణం వేయలేకపోతున్నాను. మరి మనం ఎలా బతుకుతాం అనగానే, అడవిలో ఎన్ని పళ్ళు లేవు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు లేవు, చింతాకులు లేవా బొంతాకులు లేవా, ఆకులు తిని బతుకుతాం, దుంపలు తిని బతుకుతాం, మన చుట్టుపక్కల ఉన్న ఋషులంతా దుంపలు దవ్వుకు తెచ్చుకు తినడంలా మనం కందమూలాలు తిందాం అన్నది. నువ్వు చెప్పావు కదా అలాగే, ఈ పెళ్లి రోజు మన ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం, వేట మానేద్దాం, కళ్ళు మానేద్దాం. కళ్ళు మానండో అయ్యి బాబు, కళ్ళు తెరవండి అని గవర్నమెంట్ వారు అన్నాం కదా, మనమే స్వచ్ఛందంగా మానేద్దాం అన్నాడు వాడు. ఆ రోజు నుంచి ఆశ్చర్యకరంగా శివరాత్రి మహామహిమ వల్ల తెలియకుండానే శివుడికి అభిషేకం చేయటం వల్ల మద్యం మానేశారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, బోయేవాళ్ళు మద్యం మానగాలేంది, మనం సిగరెట్లు మానలేమా? మనం అంటే నన్ను కలుపుకోవట్లేదు, నాకు అలవాట్లేదుగా, కానీ ఒకవేళ ఎవరైనా ఉంటే మానలేరు, అది పెద్ద కష్టమా? ఆలోచించండి, అగ్నిహోత్ర అవధానులు అందరూ కూడా గుండెల మీద చేసుకు చెప్పండి. భయంకరంగా చిన్నప్పటి నుంచి కూడా జంతువుల్ని వేటాడి వాటి మాంసంతో బతికే ఒక క్రూరుడైన బోయేవాడే మనస్సు మార్చుకుని ఈరోజు నుంచి భార్యతో కలిసి నేను కందమూలాలు తింటాను అని భార్యకు మాట ఇచ్చి వాళ్లే శుద్ధ శాకాహారులైతే మనలాంటి వాళ్ళని తలుచుకుంటే మాంసాహారం మనడం పెద్ద కష్టమా? ప్రయత్నం చేయాలండి అంతే, అంతకంటే లేదు. కొట్టండి, కొట్టే కొట్టండి, కొట్టేది యత్నే కృతే యది నసిధ్యతి కోత్ర దోష. నువ్వు ముందు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేసిన విజయం పొందలేకపోతే అందులో మన దోషం లేదు. ముందు మన ప్రయత్నమే చేయాలిగా, చెయ్యాలి. వాళ్ళు మారిపోయారు. క్రమంగా వాళ్ళ మనస్సుల్లో కరుణ పుట్టింది. ఆ రోజు నుంచి వాళ్ళు తెలియకుండానే ఈశ్వరుడికేసి మనస్సు వెళ్ళింది. వాళ్ళ అదృష్టం బాగుండి అక్కడికి అగస్త్య మహర్షి లోపాముద్రతో వచ్చాడు. ఒరే, మీ ఇద్దరు అనుకోకుండా మాంసం మానేర్రా, కళ్ళు మానేర్రా, దీనికి గల కారణం చెప్పమంటారా? ఒకప్పుడు నేను ఈ అరణ్యంలోకి వచ్చాను, చిన్న మారేడు మొక్క కింద శివలింగాన్ని ప్రతిష్ఠించాను. అదిగో ఆ శివలింగాన్ని రాయి అనుకుని చెట్టెక్కావు నువ్వు. రాత్రిపూట నీ కమండలంలో ఉన్న ఆ తోలుతిత్తులో ఉన్న నీళ్లు దాని మీద పడేది అభిషేకం అయ్యింది, అది రుద్రాభిషేకం అయ్యింది. ఆ చెట్టు నుంచి రాలుతున్న ఆకులు శివలింగం మీద పడి బిల్వపత్రాల పూజ అయ్యింది. నీ భార్య చండా అని నిన్ను, చండీ అని నువ్వు ఆవిడ్ని తలుచుకోవటం వల్ల అమ్మవారిని అయ్యవారిని తలుచుకున్న పుణ్యం వచ్చింది. శివుడు మీ మనస్సులో ప్రవేశించి మీలో కరుణని రేకెత్తించాడు. నేను మీకు నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఇస్తున్నాను. భక్తితో భగవంతుణ్ణి నమ్ముకున్నవాడు ఎవడైనా కులంతో మతంతో జాతితో ప్రాంతంతో స్త్రీ పురుష నపూంసకాది భేదంతో సంబంధం లేకుండా ఓం నమశివాయ అని జపం చేయొచ్చు. చెప్పండి మీరు అని వెంటనే ఏం చేశాడు? ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని వాళ్ళ చేత ఆ దంపతుల చేత నమశివాయ మంత్రం చెప్పించాడు. చెప్పండి అనగానే వాడు చెప్పారు. మొదట్లో స్పష్టంగా రాలేదు వాళ్ళకి. నమశివాయ అనమంటే నమశివాయ అన్నారు. క్రమక్రమంగా పలక్క పలక్క ఓం నమశివాయ స్పష్టంగా వచ్చింది వాక్కు. ఆ మంత్రాన్ని గురువుగా అగస్త్యుడిస్తే స్వీకరించి చేశారు. చేసి 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 కొంతకాలానికి గోకర్ణ క్షేత్రానికి తీర్థయాత్రకు వచ్చారు. గురువుగారు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఈ భూమండలంలో అనేక ప్రదేశములు శివస్థానాలు. శివుడు లింగరూపంలో విగ్రహ రూపంలో ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. లింగము అంటే లక్షణం, కొన్ని గుణములతో లక్షణములతో ఉన్నాడు గనక ఆయన లింగం అన్నారు. రూపం కంటే లింగానికి ఎక్కువ పూజ చేస్తే ఆయన సంతోషిస్తాడు. మీరు ఈ రోజు నుంచి అడవిలో ఉండిపోకండి, దంపతులు ఇద్దరూ కలవండి, హాయిగా ప్రపంచమంతా తిరగండి. ఎక్కడ ఆలయం కనబడితే అక్కడికి వెళ్ళండి. శివుడు విష్ణు అనే భేదం లేకుండా అందరినీ పూజించండి. తిరిగి తిరిగి పశ్చిమ ప్రాంతం గోకర్ణం అనే ఒక దివ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రం దగ్గర 9 రోజుల పాటు ఉండండి. ఆ 9 రోజులు పగలు సాయంత్రము కూడా ఈశ్వరుణ్ణి దర్శనం చెయ్యండి. గోకర్ణంలో సముద్ర జలాలు పట్టుకెళ్ళి శివుడి మీద పొయ్యండి. ఆ అభిషేక ప్రభావంతో మీరు మహాత్ములు అవుతారు. బిల్వపత్రాలంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం. 3 రోజుల పాటు రోజు 108 బిల్వపత్రాలు ఆ గోకర్ణేశ్వరుడి మీద వెయ్యండి. తర్వాత మీకు మహాయోగం పడుతుంది అన్నాడు అగస్త్యుడు. దాంతో వాళ్ళు యాత్రలు చేస్తూ ఇదిగో ఈ గోకర్ణానికి వచ్చారు. ఇక్కడ ఆషాఢమాసంలో ఏకదాటిని 9 రోజులు ఉన్నారు. అందులో 3 రోజుల పాటు రోజు అగస్త్యుడు చెప్పినట్టే మంచి బిల్వపత్రాలు లేత లేత ఆకులు పట్టుకొచ్చి మరీ వేశారు. శివుడికి ఏకైనా ఇష్టమే కానీ అందులో లేత ఆకులు 3 ఆకులు కింద ఉండాలి, మళ్ళీ విడిపోకూడదు, విడివిడిగా వాటిని పేకకూడదు. ఆ 3 శివుడి యొక్క 3 కళ్ళు అన్నమాట. త్రియాయుధం అని చదువుతున్నారే అది తప్పు సుమా, త్రయాయుధం అనాలి. త్రయ ఆయుధం లేదా 3+ ఆయుధం త్రియాయుధం అవుతుంది. త్రయంబకేశ్వరుడు అనకూడదు, త్ర్యంబకేశ్వరుడు. తాకింద రావత్తు యావత్తు రోజు ఈ భాష దిద్దలేక నాకు తలప్రాణ దొక్కొస్తుంది అనమాట. అంటే త్ర్యంబకేశ్వర త్రయంబక కాదు, త్ర్యంబకం. తాకింద రావత్తు యావత్తు, ఆ యావత్తు తీసేశామంటే యావత్తు మారిపోయినట్టే సృష్టి. అందువల్ల జాగ్రత్తగా పలకాలి. ఆ 3 కళ్ళు శివుడికి. అందువల్ల పత్రాలు విడదీయకుండా భిన్నం చేయకుండా ఏకంగా ఉంచి పూజించాలి. వాళ్ళు 3 రోజులు 108 పత్రాలు వేశారు, శివనామస్మరణ చేసుకున్నారు. ఇక పంచాక్షరి మంత్రం భక్తులకి ఏడుగడ ప్రాణం, దాన్ని మాత్రం ఎప్పుడు క్షేత్రానికైనా విడిచిపెట్టకూడదు. పలకరింపు ఓం నమశివాయ, ఏమండోయ్ అని పలకరించకండి. ఓం నమశివాయ, ఎప్పుడొచ్చారు? ఓం నమశివాయ. కాఫీ కావాలా? ఓం నమశివాయ. భార్య మీద కోపం వస్తే చెప్పేగా ప్రారంభంలోనే ఓం నమశివాయ, ఓం నమశివాయ అనండి కోపం వస్తే. అలా అనగానగా కోపం కూడా పోతుంది అనుకోండి. భర్త మీద భార్యకు కూడా కోపం వచ్చింది అనుకోండి, ఏమండి మీరు గురుగారు చెప్పిన మాట వింటలేదు అని తిట్టకుండా ఓం నమశివాయ, ఓం నమశివాయ మారండి అనండి. అప్పటికి మారడం అనుకోండి, ఇంకా ఇంకా నామం పెంచండి. ఎంత ఎక్కువ పెంచితే అంత తొందరగా దాని ఫలితం అనిపిస్తాం. మనకి ప్రహ్లాదాదులు మహానుభావులు చెప్పిన మార్గం అది. పానీయం బుల్లు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్ష్యంపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎంత అద్భుతంగా ప్రహ్లాద చరిత్రలో పోతరగారు సప్తమ స్కందంలో రాశారు. అది భక్తి అంటే పరాకాష్ట. ఏదన్నా తాగుతున్నాం అనుకోండి, ఓం నమశివాయ. తింటున్నాం, ఓం నమశివాయ. మాట్లాడుతున్నాం ఇతరులతో, అప్పుడు కూడా లోపల ఓం నమశివాయ. ఇతరులను చూస్తున్నాం, అప్పుడు ఓం నమశివాయ. నిద్రపోతున్నాం, అప్పుడు కూడా హాసలీలా నిద్రాదుల్లో నిద్రను కూడా చేర్చాడు. పడుకునేటప్పుడు కూడా నమశివాయ అంటూ నిద్రపోండి. హాస, నవ్వుతున్నప్పుడు కూడా. కొంతమందికి నవ్వు అని ఒక ఆయుధం ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త గురువు గారు ఏదైనా హాస్యం పలికితే నవ్వుతారు. అలా నవ్వుతున్నప్పుడు కూడా నమశివాయనండి. కొంతమంది కర్మయోగ జీవితంలో నవ్వు అనేది ఉండదులండి, కొరకంచుల్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడు కూడా నమశివాయనండి. వేళాకోళాలు ఆడుతున్నాం, అప్పుడు నమశివాయ. తిరుగుచున్, అన్ని చోట్లకి తిరుగుతున్నాక పొద్దున సాయంకాలం దాకా ఎక్కడికో చోటకి తిరుగుతున్నప్పుడు నమశివాయ. ఈ విధంగా సంతతము భగవన్నామస్మరణ చేస్తే చెయ్యగా చెయ్యగా వాడే మనమైపోతాం. వాళ్ళు అలా 3 రోజుల పాటు చేశారు, బిల్వపత్రాలు వేశారు. తర్వాత ఎవరికైనా కాలం తప్పదు కదా, కాలోహి దురతిక్రమ. ఇక్కడే పశ్చిమ సముద్ర ప్రాంతంలో శరీరం విడిచిపెట్టారు. విడిచిపెట్టగానే వీళ్ళు బతకడం, సన్యాసి జీవితం గడపడం వల్ల చూసిన భక్తులు కొంతమంది మెడకో తాడు, ఆ తాడుకో బండరాయి కట్టి సముద్రంలోకి ఈడ్చేశారు. సన్యాసులకి, సన్యాసి జీవితం గడిపేవాడికి దహన సంస్కారాలు చేయకూడదు. నదిలోనో సముద్రంలో తోసేయాలి, లేదా గొయ్యి తీసి సమాధి చెయ్యాలి. మనలాగా తగలబెట్టకూడదు అని ఒకళ్ళకి నియమం. ఎందుకంటే వాళ్ళు బ్రతికొండగానే పిండం పెట్టుకుంటేనే సన్యాసి అవుతాడు కనుక. జీవశ్రాద్ధము అంటారు, అంటే బ్రతికొండగా శ్రాద్ధం పెట్టుకున్నాకే సన్యాసి అవుతాడు. సన్యాసికి 2వ జీవితం. అందుకే అంతకు పూర్వం ఉన్న పేరు పోయి కొత్త పేరు వస్తుంది, తెలుసు కదా మీకు. ఎవడన్నా సన్యాసం పుచ్చుకుంటే వార్ధక్యంలో ముందు వాడికి, చచ్చిపోయిన వాడికి చేసుకునే పిండ ప్రధానాలన్నీ వాడికి వాడికే పెడతారు. అయ్యాక అప్పుడు ఆయన, ఇంత పూర్వం నీ పేరు పద్మాకర్ అయితే ఇప్పుడు ఆ పద్మాకర్ కాదురా, ఇప్పుడు పద్మాకరానంద భారతి లేదా సరస్వతి, ఇలా ఏదో కొత్త పేరు పెట్టాలన్నమాట. ఈ కొత్త పేరు పెట్టాడు కనుక వీడు ఆల్రెడీ వీడు అయిపోయి తద్దినాలు పిండాలు, ఇక వీడికి ఏం పెట్టక్కర్లా. ఇంకా వీడి కోసం అపరబ్రహ్మలు రావాల్సిన అవసరంలా. సంసారంలో ఉన్నవాడికి అపర కార్యాలని. అందుకని వీడు హాయిగా చచ్చిపోగానే వీడిని తీసుకెళ్ళి ఎక్కడ ఈడ్చేసినా పర్వాలే, కుక్కలు నక్కలు తిన్నా నష్టం లేదు, సముద్రంలో తోసేయచ్చు. ఈ ఇద్దరిని మెడకి రాయి కట్టి సముద్రంలో తోసేశారు. వెంటనే వీళ్ళ ఆత్మలు 2 దివ్యలోకానికి, కైలాసానికి వెళ్ళిపోయాయి. గోకర్ణంలో చచ్చిపోతే తప్పక కైలాసం వస్తుంది. గోలోకంలో స్వయంగా నందీశ్వరుడు వీరిని తాను నంది రూపంలో కాకుండా ఒక వాహన రూపంలో వచ్చి తీసుకుపోయి కైలాసంలో శివుడికి అప్పగించాడు. అక్కడ 10,000 సంవత్సరాలు హాయిగా శివుణ్ణి చూస్తూ శివస్తోత్రాలు చేస్తూ బతికారు వాళ్ళు. 10,000 సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ వైవస్వత మనువు కాలంలో, అంటే ఇప్పుడున్న కాలంలో, ఈ కల్పంలో, కృతయుగంలో మళ్ళీ భూమి మీద జన్మించారు. అందులో విదర్భదేశపు రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు భీముడు. ఆ విదర్భదేశపు రాజు భీముడికి ఈ చండి దమయంతి అనే పేరుతో కూతురిగా పుట్టింది. వీరసేనుడు అనే పేరుతో నిషధ దేశపు రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆ నిషధ దేశపు రాజుగారికి ఈ చండు, అర్థమైందిగా, నలచక్రవర్తి నలుడు అనే పేరుతో మహారాజుగా పుట్టాడు. బోయ దంపతులు నలుడిగా దమయంతిగా మారారు. అది శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలు పెట్టడం వల్ల వచ్చే లాభం. గోకర్ణేశ్వరుణ్ణి 3 రోజుల పాటు బిల్వపత్రాలతో, రోజు 108 బిల్వపత్రాలతో పూజిస్తే పునర్జన్మంటూ వస్తే అదిగో అంతటి మహారాజు యోగం, సంపదలతో కూడిన, భక్తితో కూడిన జన్మ వస్తుంది. అందుకని ఒకవేళ మోక్షం వచ్చిందా అదృష్టం, అందరికీ మోక్షం అంత తేలికేం కదా, ఎన్ని కబుర్లు చెప్పినా. ఎందుకని ఈ కాసేపు విన్నప్పుడున్న భక్తి ఎల్లప్పుడూ ఉంటుందా? మళ్ళీ కిందకి దిగ్గానే కంచాలు, కొంచాలు, మంచాలు, ఎవడి బాధ వాడిది. క్షణాలలో అన్నీ మర్చిపోతాం అన్నమాట. పురాణ వైరాగ్యం అని ఎందుకన్నామంటే, పురాణం వింటున్న సేపు శరీరం అలా గగురుపాటుకు గురైపోయి మనం కూడా అలాగే చేసేద్దాం అనిపిస్తుంది. ఒక్కసారి స్వస్తి అన్నామా మొత్తం అంతా నాస్తి, మళ్ళీ ఇంటి మీద ఆస్తి మీదకి దృష్టి వెళ్ళిపోతుంది. అదే లక్షణం అంటే, అదే మహామాయ. ఎన్ని చెప్పినా పదే పదే మహామాయ, శివమాయా విమోహిత అన్నాడు. అందుకే శివపురాణంలో ఈ మాయలో ఉన్నవాడికి పునర్జన్మ రావడం తప్పదు. ఆ వచ్చేదేదో కాస్త నలుడికో దమయంతికో వచ్చిన జన్మ లాంటి జన్మో, లేదా ఇంకేదో మహానుభావుడు అగస్త్యుడు లోపాముద్రలాగానో, ఏదో వశిష్ఠుడు అరుంధతిలాగానో, ఇలాంటి మంచి దంపతులు కాబట్టి సుఖంగా బ్రతకడం అనేది కావాలి కదా. రావణ కుంభకర్ణుల్లాగా పుడితే ఉపయోగం ఏమిటిట? దానివల్ల లోకానికి నష్టం తప్ప వాడికి కూడా సుఖం ఉండదు. కాబట్టి ఉత్తమ జన్మ రావాలంటే ఈ గోకర్ణ క్షేత్రంలో 3 రోజుల పాటు 108 బిల్వపత్రాలు ఆ స్వామివారికి ఉదయం పూట సమర్పించాలి. అది కూడా మళ్ళీ సాయంత్రం కాదు, ఉదయం పూట కార్యక్రమంలోనే దాన్ని సమర్పించాలి అని శాస్త్రం. ఆనాడు ఈ విధంగా నల దమయంతులుగా పుట్టారు ఆ చండులు ఇద్దరూ కూడా. ఎంత గొప్పదండి దమయంతి అంటే, సీతాదేవి రావణాసురుడు తనని చెరసాలలో పెట్టి బంధించి నన్ను పెళ్లి చేసుకో నన్ను వరించి బాబోయ్ అని బెదిరిస్తే భైమీ పతి మనువ్రత, భీముడి కూతురు భైమి అంటే దమయంతి తన భర్తతో అడవికి వెళ్ళినట్టు నేను నా భర్తతో వచ్చాను, నేను దమయంతిలాగా పతివ్రతనని చెప్పుకుంది, దమయంతితో పోల్చుకుందంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి ఒకసారి. మరి అది ఎందువల్ల వచ్చింది? సీత అంత ఆవిడ కూడా ఆవిడ తలుచుకుందంటే దానికి మూల కారణం ఈ గోకర్ణ క్షేత్రంలో బిల్వపత్ర పూజ అన్నమాట. ఇంకా మనం ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ? శని ఆది సోమ మంగళవారం దాకా ఉంటాం, 3 రోజులు ఇంకా ఉంది. కంగారేం పడక్కర్లా, మినిమం 3 డేస్ గ్యారంటీ. ఈ 3 రోజులు ఏం చేయాలి మనం? 108 బిల్వపత్రాలు కొనేసి పెట్టేసుకోండి, పక్కవాడికి దొరకడం ముందు ఎవడికి వాడే కొనేసుకోవడం వేసేయటం. వేస్తే అంటే దొరికితే వేయండి, వేయకపోతే ఇంకేదన్నా దానికి మార్గం ఉంది, ఆ మార్గం ఇప్పుడు చెబితే మీరు అందరూ ఆ మార్గంలో కడతారు కనుక. ఏకబిల్వం సమర్పణం అని 108 అనుకున్న బిల్వపత్రం ఇచ్చినట్టేట. దొరకకపోతే 108 ఆకులు దొరకలేదు, 3 ఆకులు దొరికాయి. ఈ ఆకులు తీసినప్పుడల్లా ఏకబిల్వం సమర్పణం, ఏకబిల్వం సమర్పణం. ఆలయంలో అంతసేపు ఉండనివ్వరు కదా, ఆకులు అంటే 108 అక్కడ పెట్టేస్తాం. కానీ ఎదురుగుండా ఎక్కడో ప్రాంగణంలో కూర్చుని 108 ఏకబిల్వం శివార్పణం, ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం, ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం అని 108 లెక్కేసుకుంటే అది కూడా దొరకనప్పుడు, దొరకనప్పుడు చెప్పాం కానీ దొరికితే మాత్రం బిల్వపత్రములనే వెయ్యాలి అన్నారు శాస్త్రం. ప్రతిదానికి ఒక మార్గం చెబుతుంది. దొరకనప్పుడు కటిక దరిద్రుడు గోదానం చేయలేకపోతే 1 రూపాయి చేతిలో పెట్టి గోదానం తుభ్యమహం సంప్రదదే అంటే అది గోదానం అవుతుంది. కానీ విశ్వేశ్వరరావు గారు అలా 1 రూపాయి పెడితే కుదరదు, ఎవరి లెవెల్ వాళ్ళదనమాట. అని చెప్పొచ్చేది ఏంటంటే ఏమి దిక్కు లేనప్పుడు దొరకనప్పుడు మాత్రమే. కాబట్టి సాధ్యమైనంత వరకు బిల్వపత్రములు పెట్టవలసిందే. దొరకకపోతేను అందరూ కొనుక్కోవడానికి వెళ్ళాం, ఆ రోజు దొరకల, అప్పుడు మనకి గొప్ప మార్గం ఏమిటంటే ఏకబిల్వం శివార్పణం అని భక్తితో అనుకోవటం. ఒక్క ఆకు ఆయన మీద పెట్టేసి వచ్చి ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చుని అలా చెప్పిస్తే వారికి కూడా తత్తుల్య మహాఫలితం వస్తుంది, దానితో సమానమైన ఫలితం వస్తుంది. గోక్షీరం అంటే స్వామివారికి చాలా ఇష్టం. ఆ గుంటలో కొంచెం ఆవు పాలు పోసి అభిషేకం చేస్తున్నారు చూసారా, అది ఎప్పుడో నారదులు వారు చెప్పిన విధి అన్నమాట. అందులో తప్పక గోక్షీరం పొయ్యవలసిందే, పోస్తే మహాలాభం వస్తుంది. మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, ఇవాళంటే గోకర్ణేశ్వరుడు త్రేతాయుగంలో వచ్చాడు కానీ యుగయుగాలుగా ఇక్కడికి జనం ఎందుకు వచ్చారు? ఈ ఆత్మలింగానికి ముందు కూడా లింగం ఉన్నది, శివలింగం ఎప్పుడు ఇక్కడ ఉన్నది. కానీ ఆత్మలింగం వచ్చాక తక్కిన లింగములు మరుగున పడ్డాయి. అంతపూర్వం గౌతమేశ్వర లింగమని ఇంకా శివలింగమని కైలాసలింగమని ఇక్కడ స్వామివారు అదే స్థానంలో ఉండేవాడు. కానీ గణపతి స్వామివారు ఇది ప్రతిష్ఠించాక తక్కిన లింగాలు మరుగున పడ్డాయి. కాబట్టి ఎప్పుడూ ఈ ప్రాంతం గొప్పది. ఈ ప్రాంతంలో ఏ లింగం మీద నీళ్లు పోసినా, ఏ లింగం మీద ఆ బిల్వపత్రాలు వేసినా అదే ఫలితం వస్తుంది. లోపల ఆలయంలో గోకర్ణేశ్వరుడి దగ్గర మహాబలీశ్వరుడి దగ్గర ఆ బిల్వపత్రం వేయడానికి కుదరకపోతే బయటకు వచ్చి గౌతమేశ్వరుడి మీద వేయండి, అదే ఫలితం. ఇక్కడ ఉన్నవన్నీ కూడా శివుడి యొక్క ఆత్మలింగములతో సమానమే. లేదా నందీశ్వరుడి దగ్గర బుజ్జిలింగం ఉంది, దాని మీదైనా వెయ్యండి, ఎక్కడ వేసినా ఆ ఆలయ ప్రాంగణంలో అదే ఫలితం వస్తుంది. కాబట్టి గుళ్ళోంచి గంటేశారు గురువుగారు 108 వేయలేకపోయానని బెంగ పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ఏడవద్దు. ఆ ప్రాంతంలో ఈ అణువణువు నువ్వు గింజంత స్థలం కూడా గోకర్ణేశ్వరుడితో సమానం రాశారు తెలుసా? అందులో అన్ని వేల లింగములు రూపంలో స్వామి ఉన్నాడు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. ఆత్మ ఎక్కడుంది అక్కడ లేదని ఎవరన్నా అనగలరా? అందులో మామూలు ఆత్మ, పరమాత్మ. మనాత్మకి పరమాత్మకి ఎంత తేడా ఉంది? మరి పరమాత్మ తలుచుకుంటే ఎందులోంచి అయినా ప్రత్యక్షం కాగలడన్నమాట. కాకపోతే కావలసిందల్లా భక్తి శ్రద్ధ, వీటితో మనం స్వామివారిని అలా పూజిస్తే తరిస్తాం. మరిన్ని అనేక విశేష కథలు మళ్ళీ సాయంత్రం యథాప్రకారంగా 4 గంటలకి మనం చెప్పుకుంటాం. శివశర్మోపాఖ్యానం కూడా కొనసాగుతుంది. 4 గంటలకల్లా అసాధ్యానంత వరకు రావడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఆలస్యం లేకుండా వస్తే శివపురాణంలో ఉన్న అనేక దివ్య గాథలు మనకి తెలుస్తాయి. దీంతోపాటు ఒక చాండాలిని వృత్తాంతం, ఒక వృత్తాంతం గోకర్ణోపాఖ్యానంలో ఉంటుంది, అది తప్పక వినవలసిన ఒక గొప్ప గాథ అన్నమాట. ఆ గాథను కూడా సాయంత్రం చెప్పుకుందాం. మళ్ళీ ఇప్పుడేమో స్వస్తి చెప్పి హారతి ఇచ్చాక హాయిగా మీరు వెళ్ళి మీ కార్యక్రమాల్లో నిమగ్నులు అయ్యి ఉండండి.